పూర్తి సారాంశం ఇదే అన్నమాట. జ్ఞానులు దేనికి దుఃఖించరు. ఇప్పుడు మూడవ దాంట్లో నేను భజగోవిందం అంతా కూడా ప్రభుదత్త బ్రహ్మచారి గారు ఏ ఆర్డర్లో చెప్పారో ఆర్డర్లో చెబుతున్నాను అన్నమాట. ఇందులో కొంతమంది కొన్ని రకాలుగా వాళ్ళ గానం కోసమో లేకపోతే ఏదో మార్చి చేస్తారు. నాకు మొదటి నుంచి కొంతమంది మీద ఇష్టం కనుక అందులో నేను బాగా ఇష్టపడేటటువంటి మహాత్ముడు ఆ ప్రభుదత్త బ్రహ్మచారి గారు కనుక ఆయన జీవిత చరిత్ర హిందీ భాషలో తెగ చదివాను గనక ఆయన ఆర్డర్లో చెబుతున్నాను అన్నమాట. నారీ స్తన భర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్మాంసవసాదివికారం మనసి విచింతియ వారం వారం. సంస్కృతంలో వారం వారం అంటే మాటి మాటికి, చీటికి మాటికి అనడానికి వారం వారం అంటారు. అదే హిందీలో వారం వారమే బారు బారు అయిందనమాట. బారు బారు దేకో అజారు బారు దేకో అంటే ఇదే. ఈ వారం వారం శబ్దం బారు బారు అయిందనమాట. సంస్కృత శబ్దాలన్నీ హిందీలోకి చక్క టక్కన వచ్చి పడిపోతాయి. అలాగా నాయన పదే పదే ఆలోచించి నీ మనసులో మాటి మాటికి నేను చెప్పిందని దృష్టిలో పెట్టుకో అని ఇంద్రియ నిగ్రహాన్ని ఎలా పొందాలో చెప్పాడు ఆయన. గోవిందుడు అంటే అర్థం ఏమిటి? ఇంద్రియ నిగ్రహం కలిగినవాడు, ఇంద్రియములను ఆనందపెట్టువాడు. ఆనందపెట్టడం అంటే వాటిని అదుపులో పెట్టువాడు అని అర్థం. అందుకేగా గోవిందానమన్నాడు. గోవిందుని భజిస్తే మనకేమొస్తాయి అంటే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. పైకి ఎన్ని కబుర్లు చెప్పినా ఇంద్రియ నిగ్రహం అంత తేలిక కాదు. మానవుడు ఎంత సాధన చేసినా అంత తేలికగా పూర్తిగా ఇంద్రియములను అదుపులో పెట్టలేడు. మంచి అద్భుతమైనటువంటి ఆలయంలో ఉన్నా సరే ఏదో ఒక సమయంలో కాంతాకనకాల మీద వ్యామోహం లేకుండా ఎవడన ఉంటాడా? మనందరం కాశీ వెడదాం, విశ్వేశ్వరుడు దర్శనం చేసుకుని బయటకు వస్తున్నాం. ఎంతలో హఠాత్తుగా ఇంత బంగారపు కంచం కనబడింది. కంచం అని పద్మాగర్ గారికి తెలియకుండా దాన్ని జాగ్రత్తగా పక్కన ఉన్నటువంటి సంచిలో వేసుకోకుండా ఎంతమంది రాగలుగుతారు? ఏదో మీలాంటి ఇంద్రియ నిగ్రహం ఉన్నవాళ్ళు పక్కన పెట్టండి. ఆ ఎదురుగుండా బంగారం కనపడితే దాని మీద అబ్బో బంగారం లాంటి బంగారం అని ఒక వ్యామోహం కలుగుతుంది. రిటైర్ అయిపోయి పెన్షన్ టెన్షన్గా పుచ్చుకుంటున్న కొంతమంది అదృష్టవంతులు ఉన్నారు. ఈ వయస్సులో నాకు పిల్లని ఎవరు ఇస్తారంటాడే కానీ ఇప్పుడైనా నేను విమోహం విడిచిపెడతాననేవాళ్ళు ఎంతమంది ఉంటారు? కష్టం అది. పరమసుందరీమణి కనపడింది అనుకోండి, ఉదాహరణకు మా ఏకోరాము గారికి ఎదురుగుండా రంభ వచ్చింది. ఏమండి ఏకోరాము గారు నిన్ను వరించాను అంది అనుకోండి. పద్మాకర్ గారు ఉన్నారు, బాగుండదు అంటాడు కానీ ఆయన. మా ఆవిడ పక్కనుందంటాడు కానీ నేను రానని అనగలుగడతాడా? అనలేరట. దిక్కుమాలిన బుద్ధిట అది. ఈ బుద్ధి అంత తేలిగ్గా పొమ్మంటే పోదు. ఊరికే సరదా కోసం అలా ఒక్కొక్కటి పేరు అంటూ ఉంటాం కానీ మానవుడికి ఎంత జాగ్రత్తగా తపస్సు చేద్దామన్నా ఏదో ఒక సమయంలో ఏదో తెలియని ఒక బలహీనత వచ్చి పడుతుంది. ఈ బలహీనత నుంచి బయటపడడం అంత తేలిక కాదు. మీకు ఈ శ్లోకానికి ఈ గీతమునకు అర్థం చెప్పే ముందు ఒక అద్భుతమైన కథ చెప్పాలి. వేదవ్యాస మహర్షి భాగవతం నవమస్కంధంలో ఒక అద్భుత శ్లోకం రాశాడు. ఈ భాగవతం నవమస్కంధంలో రాసిన శ్లోకమే మళ్ళీ దేవీ భాగవతంలో రాశాడు. ఇదే శ్లోకం భారతంలో రాశాడు. అంటే ఒకే శ్లోకం మార్చకుండా భారతంలో దేవీ భాగవతంలో మహాభాగవతం నవమస్కంధంలోనూ రాశాడు ఆయన. అదేమిటో తెలుసుగా, బలవాన్ ఇంద్రియగ్రామో విద్వాంసమపి కర్షతి. ఇంద్రియములు చాలా బలమైనవి, మహాపండితుండి విద్వాంసుండి కూడా ఆకర్షిస్తాయి. అసలు ఇంద్రియములకు లోబడితే విద్వాంసుడు ఎలా అవుతాడు అని ఒక ఆయన నన్ను అడిగారు. నేను భాగవతం చెబుతూ చదువుకున్న మూర్ఖుడిలో జ్ఞానకరుడిలో శారదల అన్నాను. అనగానే జ్ఞానం ఉన్నవాడికి కలత్వం ఎలా వస్తుంది, కలుడైతే జ్ఞానం ఎలా వస్తుంది అని ఒక వాదన లేవదీశాడు ఒక ఆయన. అప్పుడు నేను నవ్వి, జ్ఞానకలే యథా సరస్వతి అని ఉంటుంది మూలంలో చూడండి. తెలుగులో పోతన గారు అనువాదం చేస్తూ జ్ఞానకలునిలో ని శారదయునుబోలే ఘటములోని దీపకళికవోలే భ్రాత ఇంట నాకబడి ఉండే దేవకీ కాంత విశ్వగర్భ గర్భయగుచు అని రాశాడు. అదే పదం యథాతథంగా జ్ఞానకలునిలో శారదవలే అన్నాడు. ఇక్కడ జ్ఞానము అంటే యుక్తాయుక్త విచక్షణతో కూడిన పాండిత్య జ్ఞానముని కాదు. అక్కడ చదువుకున్నవాడని అర్థం. జ్ఞానకలుడు చదువుకున్న మూర్ఖుడు అని మాత్రమే అర్థం చెప్పాలి. ఇది మంచా చెడ్డ ఇంత ఆలోచన చేసి ఇంద్రియాలు అదుపులో పెట్టే ఆ విద్వాన్ అనే శబ్దము ఇక్కడ కాదు. ఇక్కడ కేవలం చదువుకున్నవాడు. విద్వాంసుడు అంటే ఏదో చదువుకున్నాడు వాడు, అదృష్టం బాగుండి పూర్వజన్మ సుకృత వల్ల ఏదో ఎంఏయో పిహెచ్డియో చేశాడు, లేదా పురాణాలు చదివాడు, 10 మందికి ఉపన్యాసం చెబుతాడు. వాడు చదివాడు కానీ మూర్ఖుడు కదా. అలాంటి మూర్ఖుడు ఏం చెబుతాడనమాట, వద్దు దేవాలయంలో ప్రదక్షిణ చేయొద్దంటాడు, వద్దు మీరు గోవుకులకు ప్రదక్షిణ చేయొద్దంటాడు, పుష్కరాల స్నానం ఎవడ చేయమన్నాడండి మిమ్మల్ని, అందులో మట్టి వేయొద్దంటాడు, ఆ మట్టి కొట్టుకుపోతాడు చివరికి. ఈ ఎందుకు చెబుతున్నానంటే ఇలాంటి వాళ్ళని జ్ఞానఖనులు, చదువుకుని కూడా మూర్ఖులు అనమాట. వాళ్ళు చదువుకుంటారు, ఆ చదువుని ఎలా ఉపయోగించాలో తెలియదు, వక్రబుద్ధితో దానికి భాష్యం చెబుతారు. ఇలాంటి విద్వాంసుల్ని కూడా ఇంద్రియములు లొంగ తీసుకుంటాయి. అంటే బాగా చదువుకున్న పండితులు కూడా ఒక్కొక్కప్పుడు వ్యసనములకు గురవుతారు, ఇంద్రియములకు లొంగిపోతారని వ్యాసుడు రాశాడు. ఈ భాగవతం నారదుడు చెబితే రాశాడు కదా, అందుకని నారద మహర్షి వచ్చి, వ్యాస ఇంద్రియములు బలమైనవే కానీ సామాన్యుల్ని పట్టుకుంటాయి, కానీ పండితుల్ని మాత్రం ఇంద్రియములు లొంగ తీసుకోలేవు. పండితులు ఇంద్రియాలకి లొంగరు, వాళ్ళు ఇంద్రియ నిగ్రహం కలిగి ఉంటారు, కాబట్టి ఈ శ్లోకం మార్చు అన్నాడు నారదుడు. అప్పుడు వ్యాసుడు, మహాత్మా ఎందుకో శ్రీహరి యొక్క అనుగ్రహంతో నేను ఇలాగే రాశాను, నువ్వు మార్చు అంటున్నావు, ఈ రాత్రికి నా ఆశ్రమంలో నిద్రించి రేపు ఉదయం కూడా మార్చమంటే మారుస్తానన్నట్ట. సరేనన్నాడు నారదుడు. ఆ రాత్రికి హాయిగా ఆశ్రమంలో వ్యాసుడిచ్చిన నల్ల జింక చర్మాల మీద పడుకున్నాడు. క్రమంగా అర్ధరాత్రి గడిచింది, ఎంతలో గాజులు గలగలలు వినబడ్డాయి. నారదుడు ఉలిక్కిపడి లేచి చూస్తే ఒక మంచి సుందరీమణి, అప్సరసలను మించిన సుందరీమణి, మెరుపు తీగలాంటి సుందరీమణి ప్రత్యక్షమయ్యింది. ఏమి సౌందర్యం! తామర పువ్వు రేకుల్లో ఉన్నాయి చేతులు, అరికాళ్ళు కలువ పువ్వుల్లో ఉన్నాయి, కళ్ళు పద్మాల్లో ఉన్నాయి, ముఖం వెలిగిపోతోంది, చంద్రబింబంలో ఉంది, ఉందా లేదా అనిపిస్తోంది నడుము. ఈ సుందరీమణిని చూడగానే నారదుడు పరవశించిపోయి సుందరి సుందరి అని పట్టుకున్నాడు. నారదుడు అంతటి వాడు బొట్లో పడిపోయాడు, కౌగిలించుకున్నాడు. ఎంతలో కౌగిలించుకుని తన్మయత్వంతో చేతులతో బొగ్గలు నిమురుతూ ఉంటే బొగ్గలు గరుకుగా తగిలేయట. ఇదేమిటని చూస్తే ఎదురుగుండా వ్యాసుడు నవ్వుతూ కనబడ్డాడు. ఇంత ఈ సుందరి కాదు, అది మందరి. సుందరి స్థానంలో వేదవ్యాసుల వారు ఈ నల్లని గడ్డంతో బవిరి గడ్డంతో చిరునవ్వు నవ్వుతూ కనబడ్డాడు. మహర్షి శ్లోకం మార్చమంటావా అన్నాడు వ్యాసుడు. వద్దులే అలా ఉంచే అన్నట్టు నారదుడు. ఎంత విచిత్రం అండి ఇది, ఎంత గింజుకున్నా అంత తేలిగ్గా పోదు. సారములేని సంసార జలధిబడి సత్యానందము కనలేవా, సారములేని సంసార జలధిబడి సత్యానందము కనలేవా, దారాపుత్ర ధన ధాన్యాధిక మమకారపు జాడ్యము కొన్నావా, జీవా ముక్తి మార్గమును కనలేవా అని ఈ ఘట్టం తర్వాత ఒక అద్భుతమైన పాట రాసుకుని నారదుడు అప్పటి నుంచి లోకలోకాల్లో గానం చేశాడని, అంటే సంస్కృతానికి తెలుగు అనువాదం అనుకోండి, ఆయన సంస్కృత భాషలో, నాయనలారా సారము లేని సంసారం అనే సముద్రంలో ప్రతివాడు పడుతూనే ఉంటాడు, భార్య భర్త పిల్లలు ఈ వ్యామోహంలో నుంచి అంత తేలికగా బయటపడలేడు, ఇతరులకు చెప్పడం తేలిక కానీ తన దగ్గరకు వచ్చేసరికి ఇంద్రియ నిగ్రహం ఉండడం చాలా కష్టం, కాబట్టి ఇందులోంచి బయటపడండి, సాధ్యమైనంత వరకు మనస్సును అదుపులో పెట్టుకోండి, పవిత్ర కామం ఉండాలి అపవిత్ర కామం ఉండకూడదు, భార్యాభర్తల మధ్యలో ఉండే కామం పవిత్రమైనది, అన్య స్త్రీల మీద ఉండే వ్యామోహం అపవిత్రము. నారదుడు ఈ విషయాన్ని 1కి 2 సార్లు చెప్పాడు, రావణాదులను చూచి నేర్చుకోండి అని చెప్పాడు ఆయన. వ్యాసుడి ద్వారా నారదుడు కూడా మంచి ప్రేరణ పొందాడు. ఇవన్నీ ఎరిగిన మహాత్ముడు గనక శంకరుడు పరమబ్రహ్మచారి గనక, సాక్షాత్తు శంకరుడు గనక, నాయన హాయిగా భగవద్ధ్యానం చేసుకో, ఓ సుందరీమణి కనపడింది కదా అని ఈ వక్షోజాలు ఈ నాభీదేశం ఇవన్నీ చూచి ఈ వ్యామోహంలో పడకు. శరీరం ఎంత అందంగా ఉన్నా ఈ సౌందర్యం అశాశ్వతమైనది, వాళ్ళు ఉంటుంది రేపు పోతుంది. ఇక్కడ కొంతమందికి మళ్ళీ అనుమానం వచ్చింది, ఎంతసేపు మగవాళ్ళకే చెబుతాడు కానీ ఆడవాళ్ళ గురించి చెప్పడం ఏమిటండి అని. కారణం ఏమిటో తెలుసా, శంకరుడు అన్న మాట మనం వినాలి. శంకరుడు ఇది రాయడానికి ముందు ఒక అద్భుతమైన భాష్యం చెప్పాడు. స్త్రీలలో తొందరతాపాటుతనం ఉండదట, పావిత్ర్యం ఎక్కువగా ఉంటుంది. ఇంద్రియ నిగ్రహం ఆడవాళ్లలో ఉన్నంతగా మగవాళ్లలో ఉండదు. పురుషుడు తొందరగా స్త్రీ వ్యామోహంలో పడినట్లుగా స్త్రీలు పడరు. అందుకే ఈ భూమండలం ఇంకా ఇలా ఉన్నది, పతివ్రతలకు నిలయం. కాబట్టి నేను ఆడవాళ్ళకి చెప్పవలసిన అవసరం లేదన్నాడు ఆయన. ఆయన అన్నమాట నేను చెబుతున్నాను, ఎక్కడ ఆడవాళ్ళకి చెప్పలేదు, ఆయన మగవాళ్ళకే చెప్పాడు. ఎందుకంటే మగవాళ్ళకి తొందరపాటు ఎక్కువ, ఉద్రేకం ఎక్కువ, వీళ్ళే బుట్టలో పడతారు. అదే ఆడవాళ్ళు అయితే ఆచితూచి అడుగు వేస్తారు. ఏ పతివ్రత కూడా పరపురుషుణ్ణి తూచి అంత తేలికగా వ్యామోహం పొందదు. అదే మగవాడైతే ఏదో ఒక బలహీన క్షణంలో లొంగిపోతాడు. కాబట్టి నేను ఎక్కువగా మగవాళ్ళ గురించి చెప్పాను. ఆడవాళ్ళని చూశాను నేను, మా అమ్మని ఆర్యాంబని చూశాను, చుట్టుపక్కలున్న పతివ్రతలు చూశాను. వీళ్ళంతా కఠోర నియమాలతో బతుకుతున్నారు అని ఆయన చెప్పాడు. అందువల్ల దృష్టిలో పెట్టుకోండి మీరు ఈ మాటను కూడా. ప్రభుదత్త బ్రహ్మచారి గారు చెప్పారు. దాంతోపాటు మహానుభావుడు ఆ మధ్యకాలంలో మురారి బాపు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన హిందీలో చాలా బాగా ఉపన్యాసాలు చెప్తాడు. ఇప్పటికి కూడా ఉన్నాడు ఆయన, గుజరాత్ వాడు ఆయన. ఆయన ఈ భజగోవిందం మీద ఒక హిందీ ఉపన్యాసం చెప్పాడు. నేను అంతా వినలేదు కానీ ఒకరోజు చెప్పుకొచ్చాడనమాట. ప్రత్యేకంగా నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్ మాంస వసాది వికారం మనసి విచింతియ వారం వారమని శంకరుడనడానికి గల కారణం, ఇంకా ఈ భూమండలంలో ఆడవాళ్లలో తొందరపాటుతనము లేదు. మగవాడికున్నంత తొందరపాటుతనం స్త్రీల దగ్గర ఉండదు. వాళ్ళు తమ భర్తనే దైవంగా భావించే వాళ్ళు ఉన్నారు. వాళ్ల వల్లే భూమి నిలబడుతోంది. కాబట్టి స్త్రీల మీద ఉన్న భక్తితో వాళ్ళ గురించి చెప్పలేదు ఆయన. మగవాళ్ళకి ఎక్కువ చెప్పాడు. అంతరార్థంలో ఎవరైనా జాగ్రత్తగా ఉండండి అని చెప్పాడు. పరస్త్రీ వ్యామోహం పురుషుడికి పనికిరాదు, పరపురుష వ్యామోహం స్త్రీకి పనికిరాదు అని చెప్పకుండానే చెప్పాడు. పితృదేవతలకి దండం పెట్టండి అంటే అర్థం ఏమిటి? మాతాచ పితాచ పితరౌ, తల్లి తండ్రి ఇద్దరూ కలిస్తే పితరౌ అంటాం. జగత పితరౌ అంది అంటే అక్కడ తల్లికి తండ్రికి నమస్కరించుము. కాబట్టి పితృదేవత తర్పణం అంటే అక్కడ చచ్చిపోయిన తల్లి ఉంటుంది, తండ్రి ఉంటాడు. అందుకని ఆడవాళ్ళని గురించి మగవాళ్ళకి చెప్పారంటే మగవాళ్ళ గురించి ఆడవాళ్ళకి వేరే చెప్పక్కర్లేకుండా దీన్ని బట్టే గ్రహించండి అని కూడా అంతరార్థం. చెప్పకపోయినా గ్రహించండి అని అర్థం. ఏదన్నా ఈ శరీరం ఇవాళ ఉండి రేపు పోతుంది. ఈ అందం క్షణికమైనది. ఒకప్పుడు చిన్నప్పుడు చూడండి, అప్పుడు చూసిన రూపం ఇప్పుడు ఉండమంటే ఉంటుందా? ఓ హీరోయిన్ నా మధ్యన బదరీలో కనపడింది. సుశర్మ గారు, మేము కొంతమంది చారుధామ యాత్రకు వెళ్ళాం. రిటర్న్లో బదరీకి వెళ్ళాం. అక్కడ ఒక హీరోయిన్ అలిసిపోయి దిగుతోంది. అందరూ వెళ్ళి ఆటోగ్రాఫ్ అని అడుగుతున్నారు. నేను ఆవిడ చూసి ఏకాదిగా చూసి ఆశ్చర్యపోయాను. ఇంతకీ ఎవరు అనుకుంటారు హేమమాలిని? పాత సినిమాల్లో చూసిన హేమమాలిని ఇప్పుడు చూస్తే మతిపోతుందన్నమాట. ఇప్పుడు చూస్తే ధర్మేంద్ర ప్రేమించగలడం మరి అంటే, రూపము ఒకప్పుడున్న ఆకర్షణ ఇవాళ ఉండదు. అందుకనే భార్యాభర్తలకి మొదట్లో శరీర వ్యామోహం ఉంటుంది, క్రమక్రమంగా మానసిక బంధం ఏర్పడుతుంది. ఇక ఇక్కడ నుంచి వాళ్లే ఒకళ్ళకొకళ్ళు తల్లిదండ్రులు, వాళ్లే సోదరులు, వాళ్లే అమ్మ, వాళ్లే నాన్న, వాళ్లే స్నేహితులు అవుతారు. ఇది అంతా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే మహాత్ముడు శంకరుడు ఏమన్నాడు, నాయన క్షణికోద్రేకంలో ఏ వ్యామోహంలోనూ పడకు. ఇవాళ ఈ నవయౌవనంలో ఒక స్త్రీ పరమసుందరిగా ఉంటుంది. ఈ సౌందర్యాన్ని చూచి వెంటపడి చెప్పు దెబ్బలు తినకు, నీ తపస్సుని భ్రష్టత్వం పొందించుకోకు. క్రమక్రమంగా ఈ సౌందర్యం నశించిపోతుంది. ఇవాళ చర్మాన్ని చూచేగా లోబడుతున్నావు నువ్వు, పైపై ముఖాన్ని చూచేగా లోబడుతున్నావు. ఈ చర్మం తీసేస్తే కిందేముంటుంది? ఏతత్, ఇదంతా మాంస, కిందంతా మాంసం, వస కొవ్వు మొదలైనవి వాటితో కూడినదే. ఈ చర్మము కింద ఉన్నది కేవలం మాంసం, చీము, నెత్తురు, కొవ్వు తప్ప ఏముంది? ఇవాళ మీరు నన్ను పద్మాకర్ అనే పేరుతో పిలిచి గుర్తుపడుతున్నారు. ఒక్కసారి నేను అలా పక్కకెళ్ళి నా పైన ఉన్న చర్మం అంతా తీసేసి ఆ అస్థిపంజరం విఠలాచార్య సినిమాలో లాగా వచ్చా హ హ హ అనే దవడలతో కనబడితే హడిలి పారిపోతారు. ఒక్కళ్ళు పురాణం వినరు. వారి బాబోయ్ చక్కగా కండువా వేసుకుని పండితుడిలాగా కనబడుతూ ఉంటే ఓ మంచి పంచి కడితే నెత్తి మీద నిగనిగలాడుతున్న ఈ నల్లని ఒత్తైన జుట్టును చూస్తే ఇప్పుడు మీరు గుర్తుపడతారు. ఇవన్నీ విడిచిపెట్టి అస్థిపంజరాకారంతో వస్తే ఒక్కడు గుర్తుపడతాడా? హడిలిపోతారు కదా. ఇంత మనం శరీరాల మీద వ్యామోహం పొందిన మనమే ఈ మనిషి చచ్చిపోయిన తర్వాత ఒక్కళ్ళ దగ్గరికి ఎడతారా? మా ఆవిడ, మా ఆయన అని శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు గజగజలాడిపోతాం. రేపు పొద్దున ప్రాణం పోయాక ఎంత ప్రేమించిన భర్తని కూడా భార్య ఏమంటుంది, ఏమండోయ్ మీరు లేకపోతే ఎలా ఉంటానండి అని తీసి పక్కనకు విసురుతూ మళ్ళీ ఏడుస్తున్నప్పుడు కాస్త శివుడు వస్తుంది కదా, అది ఆ పక్కవాడికి రాసి ఏమండోయ్ మీరు లేకపోతే ఎలా ఉంటాను, కాస్త కాఫీ పట్టరండి అంటుంది మళ్ళీ, ఏడవడానికి ఓపిక కావాలి కదా. ఇంకాసేపు పోతే ఈ భర్త గారి శరీరం దుర్వాసన వస్తూ ఉంటే పట్టుకుపోండి ఇంక ఇక్కడ ఉంటే నేను తట్టుకోలేనంటుంది, కానీ ఏమండోయ్ మీరంటే ఇష్టం, మీ శరీరాన్ని ఇంట్లోనే పెట్టి పరుపు మీదే పెట్టి మెడలో దండ వేసి రోజు పూజ చేస్తానని ఏ భార్యామణి అనదు. ఈ భార్యామణి వెంటబడి హై స్కూల్లో జడబట్టుకు లాక్కొచ్చి ప్రేమించి పెళ్లి చేసుకుని ఈ భర్తగారు రేపు పొద్దున భార్యామణి వెళ్ళిపోతే మా ఆవిడ లేకపోతేనే ఉండలేనని ఆవిడ శవాన్ని ఎంట పెట్టుకుని ఎవడన్నా పూజిస్తాడా? జుగుప్స కలుగుతుంది ఆ శరీరాన్ని చూస్తే. ఎంత తొందరగా వదిలించుకుందాం అనుకుంటాం, భార్యామణి గాజులు గొలుసులు అవన్నీ తీసి బీరువాలో పెడతాడు, కానీ ఈ చచ్చిపోయిన భార్యామణి శరీరం తగలబడ్డాక ఎముకలు కానీ భస్మం కానీ బీరువాలో ఎంతమంది దాచుకుంటున్నారు చెప్పండి మీరు? ఆఖరికి జింక చర్మాలు ఇంట్లో పెట్టుకుంటున్నాం, పులి చర్మాలు బోళ్ళు డబ్బులు పెట్టుకొనుక్కుంటున్నాం, పులిలాగా బతికిన భర్తగారి చర్మం కానీ అందంగా సింహంలాగా శివంగిలా తిరిగిన భార్యామణి చర్మం కానీ ఎవరన్నా ఇంట్లో పెట్టుకుంటున్నారా? మా ఆవిడ చర్మం అది తెచ్చి ఇంట్లో పెట్టుకుంటాను, పూజామందిరంలో భద్రపరుస్తాను, మా ఆవిడ మీద ప్రేమ, ఆవిడ చర్మం మీద కూర్చుని హాయిగా జపం చేసుకుంటానని ఏ శర్మగారైనా అనగలరా? అనలేరు. ఎందుకంటే బతికొండగా ఉన్న విలువ చచ్చిపోయాక ఉండదు. జింకలకి పులులకి జంతువులకి ఉన్న విలువ మన శరీరానికి లేదండి. మన శరీరంలో ఉన్న ఎముకలు, మన శరీరంలో ఉన్నటువంటి ఈ చితాభస్మం, ఈ వీటికి అసలు విలువ లేదు, ఈ దంతాలకు విలువ లేదు. ఈ ఆకారం బతికున్నంత వరకే, ఒక్కసారి చచ్చిపోతే దీని మీద జుగుప్స కలుగుతుంది మనకి. వార్ధక్యంలో అవయవాలన్నీ ఇలా వేళ్లాడిపోతూ ఉంటే ఎవరన్నా చూసి ఆకర్షితులవుతారు? అవరు. చర్మం వేళ్లాడిపోతుంది, ముఖం కమిలిపోతుంది, దంతాలు కదిలిపోతాయి, కళ్ళు కనిపించవు, కళ్ళదోడు వస్తుంది, జుట్టు దూదిపింజ్ అయిపోతుంది లేదా ఊడిపోతుంది. అప్పుడు ఆ మనిషి మీద మనకి ఏం వ్యామోహం కలుగుతుంది? ఇంత దృష్టిలో పెట్టుకుని తాత్కాలికోద్రేకం కలిగిస్తున్న ఈ భౌతిక శరీరం మీద వ్యామోహం విడిచిపెట్టు. ఇదంతా కొవ్వు, మాంసం, చీము, రక్తం మొదలైన వాటితో కూడినది. ఇది నీ మనస్సులో పదే పదే తలుచుకో, మాటిమాటికే తలుచుకో, అప్పుడు నీకు ఈ శరీర వ్యామోహం ఉండదు. ఇది రోజు రాత్రిపూట చదువుకున్న తర్వాత ఏ వ్యక్తి అయినా ఇక శరీర వ్యామోహం పొందగలడా? పొందలేడు. అందుకని భ్రాంతి విడిచిపెట్టడానికి ఒక అద్భుతమైన మార్గాన్ని మనకి ఆయన చెప్పాడు. నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్ మాంస వసాది వికారం మనసి విచింతియ వారం వారం. దిక్మాల కూడా ఇంత వింటామా? పురాణ వైరాగ్యం అని ఒకటి ఉంటుంది, ఈ విన్నంతసేపు నిజమేనండి. ఈ రోజు నుంచి ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉందాం అనిపిస్తుందిట. ఒక్కసారి నేను స్వస్తి అనగానే లేవగానే, దులుపుకుని లేవగానే అన్నీ మర్చిపోయి మళ్ళీ మామూలు బుద్ధి, కుక్క బుద్ధి అయిపోతుందంటే మానవుడికి. పురాణ వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం అని మూడు వైరాగ్యాలు ఉంటాయి. ఒక స్త్రీ ప్రసవం పొందినప్పుడు అది చూసిన వాళ్ళు పక్కవాళ్ళు బాబోయ్ ఈ ప్రసవం అంటే భయం అనుకుంటారు. ఆవిడ అలాగే అనుకుంటుంది, ఓ పిల్లాన్ని కన్నది మళ్ళీ రెండోసారి కాను పొద్దు అనుకుంటుందిట. కానీ మళ్ళీ యథాప్రకారమే ఆ ప్రసూతి వైరాగ్యం ప్రసవం అయిపోయిన కొద్ది రోజులకి మర్చిపోయి మళ్ళీ ఇంకో సంతానం పొందాలనే ప్రయత్నం చేస్తారు. ఆ వైరాగ్యం తాత్కాలికం. ఇక శ్మశాన వైరాగ్యం కూడా అంతే. శ్మశానంలో ఎవడన్నా చచ్చినప్పుడు, వాడి శవాన్ని చూసినప్పుడు, వాడిని తగలబెడుతున్నప్పుడు ఇంతేనండి మనం, ఇంతే ఏమండే ఎంత సంపాదించినా ఏమో రాదండి అంత మనం పోతామండే అంటాడు. మళ్ళీ ఇంటికి రాగానే ఇడ్లీ చట్నీ అంటాడు. ఓహో ఇవాళ శనివారం 8:30 వెళ్ళగానే ఉప్మా పెసరట్టు చెయ్యమన్నాను, ఆవిడ చేసిందో లేదో అనుకుంటాడు. అంతేగాని మనం పోతామని తిండం మానేస్తాడా? మాండవు. ఆ కాసేపు శ్మశానంలో ఉన్నప్పుడు ఏదో తెలియని ఒక భీతి కలుగుతుంది. అక్కడి నుంచి రాగానే మళ్ళీ మామూలే, ఇక నా జీవితంలో నాకు ఎప్పటికీ మృత్యువు రాదనుకుని అలాగే బతుకుతాటవాడు. పురాణ వైరాగ్యం కూడా అంతే. ఈ పురాణములు వింటున్నప్పుడు పద్మాగర్ గారితో కాశీ వెళ్ళిపోదాం, నైమిశారణ్యం వెళ్ళిపోదాం, పురాణాలు విందాం, శ్రీలంక వెళ్ళిపోదాం జనవరిలో అనుకుంటారు. ఇందులో చెప్పినట్టే ఇక ఈ వికారాలు పొందకూడదు, ఈ వ్యామోహం, శరీర వ్యామోహం పొందకూడదు అనుకుంటారు. ఒక్కసారి స్వస్తి అన్నాక ఇంటికి వెళ్ళాక ఆయన అలాగే చెబుతారండి, శరీరం మీద వ్యామోహం లేకుండా ఎలా బతుకుతాం నా మొహం అనుకుంటారట. ఈ మూడు వైరాగ్యములు తాత్కాలికం కాకుండా మనస్సుకి కొంతైనా పట్టించుకుంటే ఈ భయంకర వ్యామోహం నుంచి బయటపడతారు. సౌందరనందమును కావ్యము తెలుసుగా మీకు. గౌతమ బుద్ధుడికి ఓ సోదరుడు ఉన్నాడు, వాడి పేరు నందుడు, అతని భార్య పేరు సుందరి. స్వయంగా గౌతమ బుద్ధుడికి, శాక్యవంశ శుద్ధోధనుడి యొక్క కుమారుడైన బుద్ధునికి ఒక తమ్ముడు ఉన్నాడు, వాడి పేరు నందుడు. అతని భార్య సుందరి పరమసుందరి, మామూలు సుందరి కాదు. ఆవిడ లేకపోతే ఒక క్షణం ఉండలేకపోయేవాట, ఎప్పుడు ఆవిడ వెంటే పడేవాట, కొంగుపుచ్చుకు తిరిగేవాడు. బాబోయ్ బాబోయ్ మా ఆవిడ లేకపోతే ఉండలేను అనుకునేవాడు. బుద్ధుడు అటువంటి వాడికి బుద్ధి చెప్పి వాణ్ణి కూడా ఓరిపిచ్చాడా, నీ భార్య ఎలా మారిపోతుందో చూడు అని ఆవిడ భార్య యొక్క రూపమంతా ఒక తెర మీద చూపించినట్టుగా, అతని కంటికి కట్టినట్టుగా వర్ణించి చూపించాడు. క్రమంగా నీ వయస్సు మారుతుంది, అప్పుడు మీ ఆవిడ ఇలా మారిపోతుంది, 30 ఏళ్ల వయసులో నీ భార్య ఇలా ఉంది, 40 ఏళ్ళకి ఇలా మారుతుంది, 50 ఏళ్ళకి ఇలా మారుతుందని ఒక చిత్రం గీసి చూపించాట. చివరికి వాడు మారిపోయాడు, వాడు కూడా సన్యాసం పుచ్చుకున్నాడు. ఈ కావ్యమునకు సౌందరనందమని పేరు పెట్టారు. పింగళి కాటూరి అని జంట కవులు ఉన్నారు, మీకు తెలిసే ఉంటారు. పింగళి వారు, కాటూరి వారు, ఇద్దరు చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి గారు, శతావధాని చెళ్లపిళ్ళ వెంకట శాస్త్రి లేరు, తిరుపతి వెంకట కవులు ఒకరు, వారి శిష్యులు అన్నమాట. వీళ్ళిద్దరూ సౌందరనందమని ఈ కావ్యం రాసి దీనిని తమ గురువు గారికి అంకితం ఇచ్చారు. నేను ఎందుకు చెప్తానంటే అందులో రాశారండి, నిజంగా పింగళి కాటూరి కవులు అద్భుతంగా రహిస్తారు వైరాగ్యం అంటే ఏమిటో. అందులో ఈ నారీ స్తనభరణాభిదేశం అనే శ్లోకం యొక్క తాత్పర్యాన్ని అపూర్వ రీతిలో రాశారు. బుద్ధుడు నందునికి వివరించిన ఘట్టం కళ్ళకు కట్టినట్టు రాశారు. అది చదివితే ఎవరికైనా సరే అప్పటి నుంచే ఈ స్త్రీ వ్యామోహం పోయి జ్ఞానం కలుగుతుందన్నమాట. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అందులో మరొకడున్నాడు, రురువు అని ఒకడుంటాడు. మీరు మహాభారతం ఆదిపర్వం నా ద్వారానే విన్నారు అవునా? అందులో రురువు కథ వచ్చింది. రురువు అని ఒక ఆయన ఉన్నాడు. ఆయన అడవుల్లో ఒక ఆశ్రమంలో ఉండేవాడు. ప్రమద్వర అనే ఒక సుందరీమణిని చూచాడు. ఆ సుందరీమణిని ఒక పావు కాటేసింది. పావు కాటేసి చచ్చిపోతే సుందరి తన కాబోయే భార్య ఏడ్చి మృత్యుదేవతని పిలిచాడు. మృత్యుదేవత, మృత్యుదేవత, నేను ప్రమద్వరని ప్రేమించాను, ఆ సౌందర్యము లేకపోతే ఉండలేను, నేను చస్తాను, నేను చస్తే నీ లోకానికి వచ్చి నా తపశ్శక్తితో నిన్ను నాశనం చేస్తాను, మృత్యువుని నాశనం చేసే తపశ్శక్తి నాకుంది, కాబట్టి నిన్ను నాశనం చేయమంటావా, నా భార్యను బతికిస్తావని అడిగాడండి ఆయన. మీరు ఒకసారి మళ్ళీ ఇంటికెళ్ళి ఆదిపురం ఉండరాజవరంలో చెప్పింది వినండి. అప్పుడు మృత్యుదేవత అంది, చచ్చిపోయిన వాళ్ళని బతికించే శక్తి నాకు లేదు, కానీ నీ దగ్గర తపశ్శక్తి ఉంది కనుక నీకు వరం ఇస్తున్నాను. నీ ఆయుర్దాయములో సగం ఆయుర్దాయం ఆవిడికి ధారపోస్తే అప్పుడు ఆవిడ బతుకుతుంది. నీకు 10,000 సంవత్సరాలు ఆయువు ఉంది, ఆ 10,000 సంవత్సరాల్లో 5,000 ఆవిడికి ధారపోసాయి, ఆవిడ బతుకుతుందనగా అప్పుడు ఆయన చేతిలోకి నీళ్లు తీసుకుని నా ఆయుర్దాయంలో సగం ఈ చచ్చిపోయిన ప్రమద్వరకి ధారపోస్తున్నాను అన్నాడు. టక్కన ఈ ఆయువు తీసుకుని ఆవిడ బతికింది, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ కసితో ఆయన, పాములు నా భార్యని చంపాయి, ఇక ఈ పాముల జాతే లేకుండా చేస్తాను అని కనిపించిన పామునల్లా చంపేశాడు ఆయన. ఈ కథని ఉదంకుడు జనమేజయ మహారాజు గారికి చెప్పి, భార్యని చంపిన పాముల మీద పగబట్టి ఆనాడు రురువు అనేవాడు ఎలా చంపాడో, నువ్వు కూడా పరీక్షిత్ మహారాజు గారిని చంపిన తక్షకుడనే పాముని చంపడానికి సర్పయాగం చెయ్యన్నాడు. అందులో ప్రమద్వరం మీద అతనికి ఉన్న వ్యామోహాన్ని ఆదిపర్వంలో అద్భుతంగా వ్యాసులవారు వర్ణించారు. అంటే సృష్టిలో మహానుభావులు కూడా ఈ మోహం నుంచి బయటపడలేకపోయారు, ఆ భార్య వ్యామోహం నుంచి. నిన్నగాక మొన్న మన కళ్ళ ముందు 550 ఏళ్ల క్రితం వెళ్ళిపోయిన ఒక మహాత్ముడు ఉన్నాడు. ఆయన పేరు తులసీదాసు. తులసీదాసు గారి కంటే ప్రపంచంలో కాముకుడు మరొకడు లేడు, అంతటి వ్యామోహం మరొకరికి ఎవరికీ లేదు. తులసీదాసు గారి చరిత్ర అంతా చెప్పలేను కానీ 2 ముక్కల్లో కట్టే కొట్టే తెచ్చినట్టుగా చెబుతాను మీకు. తులసీదాసు గారు మూలా నక్షత్రంలో పుట్టాడు. పుట్టి పుట్టగానే వాళ్ళ అమ్మ నాన్న చచ్చిపోతే ఈ శవాన్ని తీసుకెళ్లి పెంట మీద వారేశారు. మూలా నక్షత్రంలో పుట్టాట, అమ్మా నాన్నకి గండంట అని తులసిని తీసుకెళ్ళి పాపం పుట్టిన నెత్తుటి గుడ్డిని పెంట మీద పారేశారు. మూలా నక్షత్రంలో పుట్టినంత మాత్రం చేత అందరికీ గండం ఉండదు, ఆయన జాతకం అది. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయండి ఈ లోకంలో, అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖ పొబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ట శతభిషం పూర్వభద్ర ఉత్తరభద్ర రేవతి 27 నక్షత్రాల్లోనే మనం ఎవరన్నా పుడతాం. ఈ నక్షత్రం కాక వేరే నక్షత్రాలు లేవు. ఈ 27 నక్షత్రాలు ఒక్కొక్క నక్షత్రము 4 పాదాలతో ఉంటుంది. అంటే 27 నక్షత్రాలు 4 పాదాలు వెరసి 108 పాదాలు. ఈ 108 పాదాలు ఒక్కొక్క రాశిలో 9 పాదములు చొప్పున మేషం వృషభం మిథునం కర్కాటకం ఇలా మొత్తం 12 రాసుల్లోకి విభజించారు. అందుకే 12 రాసులు 12 తొమ్మిదులు 108 పాదాలు, 27 నక్షత్రాలు 27 నాలుగులు 108 పాదాలు. ఇవి తప్ప ఎవరైనా అందులోనే పుట్టాల్సిందే. నేను పుట్టిన నక్షత్రాలు పుట్టిన వాడు చాలామంది ఉన్నారు. ఒకడేమో కూలీ పని చేస్తున్నాడు, ఒకడేమో హోమియోపతి డాక్టర్ అయ్యాడు, ఒకడేమో చచ్చిపోయాడు, ఒకడేమో పురాణాలు చెబుతున్నాడు. కాబట్టి అదే నక్షత్రాలు అదే పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ ఒకే రకంగా ఉంటారా? అదే నక్షత్రంలో కొన్ని వందల మంది పుడతారు. రోహిణి నక్షత్రంలో కృష్ణుడు పుట్టిన అదే నక్షత్రంలో పుట్టినవాడు ఒక ఆయన ఉన్నాడు, 47 వచ్చే పెళ్ళి అవల. ఏంటి ఏం చెబుతాం? ఆ రోహిణి నక్షత్రంలో పుట్టినవాడు ఒకడున్నాడు, ఏకపత్ని వ్రతుడు. అదే రోహిణి నక్షత్రంలో పుట్టి పుట్టగానే అవతారం చాలించింది అమ్మవారు. కానీ అదే రోహిణి నక్షత్రంలో పుట్టిన కృష్ణుడు 125 బతికాడు. మా నాన్నగారు అశ్విని నక్షత్రంలోనే పుట్టారు, ఇక్కడున్న ఒక ఆయన అశ్విని నక్షత్రంలో పుట్టారు. మా నాన్నగారు 86 అద్భుతంగా కావ్యాలు రాశారు. ఈ రెండు ఆయన నెలకి టంచనగా పింఛను పుచ్చుకుని ఇంట్లో కంచం మీద అన్నం తిని మంచం మీద పడుకుంటున్నాడు. ఈయనేం కావ్యం రాయడంలా. కాబట్టి ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ ఒక రకంగా ఉంటారా? ఎలా ఉంటారు? ఎవడి జాతకం వాడిది. కాబట్టి ఈ నక్షత్రమునికి ఇదే అని ఒక ముద్ర ఎప్పుడు వేయకండి, అది ప్రమాదం. ఆయన యోగం అది. ఆ తర్వాత ఈ పిల్లవాడిని ఒక మహానుభావుడు స్వామీజీ చూశాడు, పెంచాడు, తులసీదాస్ అని పేరు పెట్టాడు. ఆయన చేత రకరకాలైనటువంటి విద్య నేర్పి విద్యాభ్యాసం చేయించి ఒక పండితుడిని చేయించి ఒక శివ ఒక రామాలయంలో పోదారిని చేశాడు, అర్చకుడిని చేశాడు. ఈయన యమునా నదీ తీరంలో ఉండేవాడు తులసీదాసు. ఇప్పుడు ఆ ఊరిని రాజాపూర్ అంటారు. మీరు ఎప్పుడన్నా ప్రయాగ పెడితే ప్రయాగ నుంచి 3 గంటల ప్రయాణం చేస్తే 3-3.5 గంటల ప్రయాణం చేస్తే రాజాపూర్ వెళ్ళచ్చు. చిత్రకూట పర్వతానికి సరిగ్గా 25 కిలోమీటర్స్ దూరంలో తులసీదాసు గారి ఊరుంటుంది. ఇది తెలుసుకోవాలి, ఇలాంటి కథలు తెలుసుకోవాలండి. మనం ఊరికే ఏదో పద్యం చదువుకున్నాం పాడుకున్నాం పోయామంటే ఉపయోగం ఏముంది? తులసీదాసు గారు గురువుగారి బోధ విని రామాలయంలో అర్చన చేసేవాడు. అక్కడ ఆలయానికి కింద యమునా నది ప్రవహిస్తోంది. వర్షాకాలంలో యమునా నది విపరీతంగా ప్రవహిస్తుంది, ఒత్తప్పుడు పెద్దగా ఉండదు ప్రవాహం. ఈ యమునా నదికి అవతల ఒడ్డున ఒక పెద్ద కోట ఉన్నది. అక్కడ ఆ దేశాన్ని పరిపాలించే రాజుగారు ఉండేవాడు. మధ్యప్రదేశ్లో కొంత ప్రాంతం ఉత్తరప్రదేశ్లో కొంత ప్రాంతం కలిపి దానికి రాజాపురము అని పేరు పెట్టి ఆ రాజ్యాన్ని పరిపాలించే ఒక రాజుగారికి 5 కొడుకులు ఒకే కూతురు. ఆ కూతురికి రత్నావళి అని పేరు పెట్టారు. ఇంకా అటువంటి సుందరీమణులు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండరట. అంత అందంగా ఉండేదట ఆవిడ. ఆవిడ శరీరం బంగారపు రంగులో మెరిసిపోయేది. ఆవిడ ముఖం చూస్తే గులాబీ పువ్వులు చూసినట్టు ఉండేదట. పద్మినీ జాతి స్త్రీ. ఆవిడ తన తల్లిదండ్రులతో సోదరులతో యమున దాటి ఈ తులసీదాసు గారు రామాలయానికి అర్చకుడిగా ఉన్నాడననే ఆ రామాలయానికి వచ్చింది. రామాలయంలో ఆ పూట 18 సంవత్సరాల వయస్సున్న తులసీదాసు గారు అర్చన చేస్తున్నాడు. గురువుగారు ఎక్కడో ఇంట్లో ఉన్నాడు వేరే ఆశ్రమంలో. ఈయన అందరికీ శటకోపం ఇచ్చి తీర్థం ఇస్తూ ఉంటే ఈ తులసీదాసును రత్నావళి చూసింది. ఆవిడకి 16 ఈయనకు 18 ఈయన చూడగానే ఆవిడకి మతిపోయింది. అమ్మ బావో ఎంత అందంగా ఉన్నాడండి ఈ అర్చకుడు. అంటే అర్చకులు అందంగా ఉంటే ఆ రోజుల్లో చక్కగా ప్రేమించి పెళ్లి చేసుకునేవారు. ఇదేంటో ఈ మధ్యకాలంలో దరిద్రం పట్టుకుని మహాత్ములైన అర్చకులకి పిల్లనివ్వట్లేదు. ఏ అర్చకులు అందంగా వాళ్ళు కదా, వాళ్ళకేం సొమ్ములు లేవా? నిజంగా అర్చకులకి పిల్లనివ్వండి పుణ్యం. ఇలా చెప్పాను ఏమన్నా అనుకున్నా నేనేం అనుకోను, మహా అయితే పిలవడం మానేస్తారు, నాకు వచ్చిన నష్టం ఏం లేదు, ఇంట్లో కూర్చుని హాయిగా కృష్ణారామ అనుకుంటాను. ఏ అర్చకులు పురోహితులు మనుషులు కదా, వాళ్ళకి పిల్లలు ఎవరు? వాళ్ళు బాగా సంపాదిస్తున్నారు, వాళ్ళు కూడా నాలాగా అందంగా ఉంటున్నారు, నల్లగా ఒత్తుగా చుట్టుతూ ఉంటున్నారు వాళ్ళు కూడా. ఆ తులసీదాస్ గారు చాలా అందంగా ఉన్నాడు. ఆవిడ ప్రేమలో పడింది. వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళి కుండ బదులు కొట్టినట్టుగా, అమ్మ అమ్మ మహాత్ముడు తులసీదాసు గారు నాకు నచ్చాడు, ఆయనకిచ్చి పెళ్లి చెయ్యను. కానీ ఆవిడ తెల్లబోయి, మనం క్షత్రియులు, ఆయన చూస్తేనేమో అర్చకుడు, ఆయనకి ఎలా ఇచ్చి పెళ్లి చేస్తామే, ఎంతోమంది నీకోసం ఎదురు చూస్తున్నారు, పైగా ఆయన పెళ్లి చేసుకుంటే ఇద్దరు కలిసి తీర్థం ఇచ్చుకోవడం శటగోపాలు పెట్టుకోవడం తప్పేముంటుంది, ఈ గుడిసెలో ఏం కాపురం పెడతామంటే నేను ప్రేమించాను ఆయనే నా భర్త అంది ఆవిడ. మీరు చూడండి తులసీదాస్ జీవిత చరిత్ర చదవండి, నేను చెప్పిందంతా యథాతథంగా ఉంటుంది. అప్పుడు తల్లి భర్తని పిలిచి, ఏమండోయ్ అమ్మాయి ఇష్టపడుతుంటే కాదండం ఎందుకు, అబ్బాయిని కూడా కనుక్కోండి అనగానే తులసీదాస్ గారు, మా గురువుగారు ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను అన్నాడు ఆయన. అంటే ఆయనకి ఇష్టం అని అర్థమైపోయింది కదా. ఇక మళ్ళీ చెప్పేదే ఉందండి, ఆ సిగ్గులు బట్టే తెలుస్తాయి. పెళ్లికి ముందు ఈ సిగ్గులు ఉంటాయిలండి, పురుష్ అనుకుంటారు, పెళ్ళయిన తర్వాత పరుషుని పరుషంగా తిట్టుకుంటారు. పెళ్లికి ముందు సిగ్గు, ఆ తర్వాత ఇంకేదో బొగ్గును. సరే ఏమైతేనే ఇప్పుడు గురువుగారిని పిలిస్తే గురువుగారు పెళ్లికి ముహూర్తం పెట్టారు. ఆ రామ సన్నిధానంలో పెళ్లి చేద్దామంటే, ఏమండి రాముడి సన్నిధానంలో పెళ్ళి ఏమిటండి, కోట ఉంది మాకు, కోటలో పెళ్ళి అన్నట్టు తండ్రి. సరేనన్నారు. 5 రోజులు పెళ్లి చేశారు. 16 రోజులు పండగ అయ్యేదాకా తులసీదాస్ గారు అక్కడ ఉండి, ఆ తర్వాత మా గురువుగారిని విడిచిపెట్టకూడదు కదండి, నా భార్యను తీసుకుని అక్కడికే వెళ్ళి ఆశ్రమంలో మా కామె పెడతానన్నాడు. తులసీదాస్ గారి మీద ప్రేమ కొద్దీ రత్నావళి, నేను కూడా మామూలు బట్టలే కట్టుకుంటాను, నాకు నగలొద్దు నాణ్యాలొద్దు, నా భర్తతో పాటు హాయిగా ఆశ్రమ జీవిగా ఉంటాను అని ఆయనతో పాటు నారచీరలు ధరించి ఆశ్రమానికి వెళ్ళింది. ఇంకా తులసీదాస్ గారు ఈవిడ వచ్చిన దగ్గర నుంచి రాముడి గుళ్ళోకి వెళ్ళి దీపం పెట్టడం మానేశాడు ఆయన. రోజు భార్య దగ్గరికి వెళ్ళి, సుందరి నీ వంటి దివ్య స్వరూపంబు ఎందెందు వెదకినా లేదు కదా అనేవట. ఇక రోజు దీపారాధన భార్యకి, నైవేద్యం భార్యకి, అన్నీ మర్చిపోయాడు. కానీ గురువుగారు ఏదో కొత్త పెళ్లి కొడుకు, కొద్ది రోజులు అయిన తర్వాత వాడే మారతాడులే అని ఈయన బదులు ఆయన అర్చన చేసేవట. 6 నెలలు గడిచింది ఈ భార్య వ్యామోహం ఈయనకు వదలడంలా. ఒక్క క్షణం కూడా భార్యను చూడకుండా ఉండలేకపోయేవాటండి. అనుక్షణం భార్యను చూడటం, ఆ ముఖం చూస్తూ ఆ సౌందర్య వ్యామోహంలో పడిపోయేటాయన. కామాతురాణం న భయం న లజ్జ, కామాతురులకి భయం ఏమిటి సిగ్గేమిటి అన్నట్టుగా అయిపోయాడు ఆయన. ఈలోపు అత్తవారును సోదరులు కూడా, అమ్మాయి పెళ్ళయింది పండక్కి రండి సంక్రాంతికి రండి అంటే, నేను సంక్రాంతి లేదు ఏం లేదు, మా గురువుగారిని వదిలి వెళ్ళకూడదు, అలాగే నిన్ను ఒక్కదాన్ని పంపను కాబట్టి ఇక్కడే సంక్రాంతి నిన్ను పంపననేవాడు. ఈ విధంగా ఏ పండుగకి భార్యని పుట్టింటికి పంపలేదు, తాను వెళ్ళలేదు. గురువుగారికి కాస్త దండం పెట్టడం, అక్కడ మాత్రం గురుభక్తి విడిచిపెట్టేవాడు కాదు. ఆ గురుభక్తి అయ్యాక నారీభక్తి. ఈ విధంగా రోజు భార్యాభక్తి గురుభక్తితో కాలక్షేపం చేశాడు. భార్యకి కొద్ది రోజులు ఇతను తనకాళ్లే పట్టుకోవడం, గడ్డం పట్టుకు బతిమాలడం, నిన్ను వదలలేనడం చాలా నచ్చిందిట. తన భర్త తనని తప్ప ఎవరిని చూడకుండా ఉంటే సహజంగా ఆడవాళ్ళకి ముచ్చటగా ఉంటుందని నేను అనలేదు బాబాయ్, తులసీదాస్ గారు రాసుకున్నారు. కానీ ఎంతకాలం ఇలాగా, ఏడాదైనా వదలడాయే, ఎక్కడికి వెళ్ళినా కూడా వస్తానంటాడు. దాంతో కొంచెం విసుక్కుపోయేది ఆవిడ. అక్కడ కూడా రాజాపురంలో కూడా ఆశ్రమాల చుట్టుపక్కల కొంతమంది గృహస్థులు ఉన్నారు, వాళ్ళు ఎవరన్నా మంగళగౌరీ పేరంటానికి పిలిస్తే ఈయన కూడా వెళ్ళేవాడు. భలే దొరికాడండి, పెళ్ళ వెనక అతను కళ్ళెం పుచ్చుకున్నట్టుగా, గొళ్ళెం పుచ్చుకున్నట్టుగా కొంగుచ్చుకొస్తున్నాడు అని కొంతమంది ఆడవాళ్ళు వేళాకోళం చేస్తున్నప్పుడు మాత్రం భార్య బాధపడి, ఏమండి నేనంటే మీకు ఇష్టమే, కానీ బొత్తిగా గౌరీ వ్రతానికి, మంగళగౌరీ వ్రతానికి, శ్రావణ మంగళ వ్రతానికి, శ్రావణ శుక్రవార వ్రతానికి వాయనం పుచ్చుకోవడానికి మీరు వస్తే బాగుండదండి, ఎంత ఆయనైనా మీరు అంటే నేనేం చెప్పను, నిన్ను వదిలి ఉండలేననేవాటి. పాపం కొంచెం విసుగొచ్చింది ఆవిడికి. ఇలా ఉండగా ఒకసారి దీపావళి పండుగ వచ్చింది. దీపావళి పండుగకి ఏమైనా సరే నువ్వు రావాల్సిందే అమ్మాయి అల్లుండి తీసుకుని అని అత్తగారు కబురు పెట్టారు. అంటే ఈ అమ్మాయి తల్లి కబురు పెట్టింది. అప్పుడు ఈ తులసీదాస్ భార్య రత్నావళి ఒక క్షణం ఆలోచించి, నేను ఎంత బతిమాలినా మా ఆయన నన్ను పుట్టింటికి వెళ్ళనివ్వడు, తాను రాడు నన్ను పంపడం. చాలా కాలం తర్వాత దీపావళి పండుగ వచ్చింది. ఈ పండుగకి మా సోదరులు, సోదరుల యొక్క భార్యలు అందరూ కూడా ఆనందంగా పటాసులవి కాలుస్తారు, వెలిగించుకుంటారు, సుఖంగా బతుకుతారు. ఈ పండక్కైనా ఒక్కసారి పుట్టింటికి వెళ్ళాలి నేను కూడా అని నిర్ణయించుకుంది. భర్తగారేమో వెళ్ళనివ్వడు కదా, అందుకని ఏమండి రాబోయేది దీపావళి అమావాస్య కదా, పితృతర్పణాలు ఇవ్వాలి, పితృతర్పణాలకు కావలసిన దర్భలు కుశలు ఇటువంటివన్నీ అడవి నుంచి తండి అంటే, అమ్మో నేను అడవికి వెళ్ళి నిన్ను చూడకుండా ఉండలేను, అడవికి వెళ్ళి ఇక్కడికి రావాలంటే అట్లీస్ట్ 4-5 గంటలు పడుతుంది, అంతసేపు నీ ముఖం చూడకుండా నేను ఉండలేను అన్నట. ఏమండి నాకు చాలా విసుగ్గా ఉంది, పితృతర్పణములు చేయవలసిందే, నా కొంగు పుచ్చుకుని మీరు ఎంత తిరిగినా అది నాకు ఇష్టమే, కానీ పితృతర్పణాలు మాన్తానంటే ఒప్పుకోను నేను, మీరేం చేస్తారో తెలియదు, 4-5 గంటలు నా విరహాన్ని భరించండి, అడవికి వెళ్ళండి, దర్భలు సమిధలు ఇవన్నీ తండి, తేకపోతే నేను మీ మొహం చూడనంది. సరే ఇక భార్య మాట కాదనలేక ఈయన కొడవలు పుచ్చుకుని అడవికి బయలుదేరాడు. యజ్ఞానికి కావలసిన సమిధలు, దర్భలు ఇవన్నీ తీసుకురావడానికి వెళ్ళాడు. నేను వచ్చేదాకా మాత్రం ఇంట్లోనే ఉండే, గుడిసెలో ఉండే, ఎక్కడికి వెళ్ళకంటే అలాగేనండి అంది. ఈయన అలా వెళ్ళగానే వెంటనే గుడిసెకి తాళం వేసి పక్కింటి పినిగారి చేతికిచ్చి, పినిగారండి పినిగారండి, మా ఆయన వస్తే నేను ఇలా పుట్టింటికి పోయానని చెప్పండి, పండగ అయ్యాక వస్తానని చెప్పండి, ఈలోపు మాత్రం ఆయన రావద్దని గట్టిగా చెప్పానని చెప్పండి, ఈయన మళ్ళీ నా వెనకే వస్తే మా ఇంట్లో వాళ్ళు నవ్వుతారు అని తాళం ఆవిడ చేతిలో పెట్టి చకచక పడవెక్కి యమున దాటి అవతల ఒడ్డుకి వెళ్ళిపోయింది. అప్పటికే వర్షాలు మొదలయ్యాయి. దీపావళికి ముందు సాధారణంగా పెద్దగా వరదలు రావు, ఎందుకో 3 రోజులుగా వర్షాలు కుంభవృష్టిగా కురిసి యమునా నదికి వరద వస్తోంది. ఈ వరద వస్తూ ఉన్న సమయంలోనే ఈవిడ దాటి వెళ్ళిపోయింది. ఈవిడ అలా వెళ్ళగానే యమునకు ఉధృతి పెరిగింది. అందువల్ల పడవల వాళ్ళు పడవలు ఒడ్డుకున్నటువంటి మెట్లకున్న ఇనప కొళ్ళేలకి తగిలించేసి పడవల్ని తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు. ఇంకా మళ్ళీ వరద తగ్గేదాకా ఎవరూ యమునా నదిలో పడవలు నడపరు. వాళ్ళు అలా వెళ్ళిపోయారు. ఈవిడ పుట్టింటికి వెళ్ళిపోయింది. చీకటి పడే సమయానికి, ఇంచుమించుగా చీకటి పడే సమయానికి తులసీదాసు గారు అక్కడికి వచ్చాడు. దర్భలు సమిధులు పుచ్చుకొని వచ్చిన ఆయనకి తన ఆశ్రమానికి ఉన్న తాళం కనబడగానే కంగారు పడి పక్కనున్నవాడిని పిలిచి, ఏమండి మా ఇంటికి తాళం వేసింది మా ఆవిడేదని అడిగితే ఆవిడ జరిగింది చెప్పి, ఇదిగో తాళం నీకు ఇమ్మన్నది మీ ఆవిడ, నిన్ను మాత్రం వాళ్ళింటికి రావద్దన్నది, ఓ 4-5 రోజుల్లో వస్తుందిట ఆవిడ, అప్పటిదాకా నీకేమన్నా కావాలంటే నా చేత చేయించుకో అనగా, మా ఆవిడ లేకపోతే నేనుండలేను బాబోయ్, నా నారిని చూడకపోతే నా హృదయం అంతా భేరిలో మోగేస్తోంది అని వెంటనే ఈ తాళం ఆవిడకి ఇచ్చేసి వేగంగా యమునా నది దగ్గరకు వచ్చాడు. అప్పటికే చీకటి పడిపోయింది. యమున ఒక మహాసముద్రంలాగా ఉప్పొంగిపోతోంది. అసలు నిజంగా యమునా నది యొక్క ప్రవాహం చూస్తే పిచ్చెక్కిపోతుంది. నేను ఆ దృశ్యం చూశాను కాబట్టి చెబుతున్నాను. వర్షాకాలంలో యమునా నది ప్రవహిస్తున్నప్పుడు అందులో ఈదడానికి ప్రయత్నించడం ఆత్మహత్యా సదృశ్యం. అందులో యమున ఉల్లోఠోత్తుంగ తరంగయ్యి పెద్ద పెద్ద కరటాలతో ప్రవహిస్తోంది. ఇప్పుడు ఆయనకి మతిపోయింది, ఏం చెయ్యను నేను. యమున చూస్తే మహాప్రవాహంతో ఉంది. యమున దాటి అవతల ఒడ్డుకి వెళ్ళాలి. వెడితే కానీ మా అత్తవారింటికి వెళ్ళలేము, వెళ్ళకపోతే మా ఆవిడ ముఖం చూడడం కుదరదు, ఆవిడ చూడకపోతే నేను బతకలేను, ఇప్పుడు నేనేం చేయననుకున్నాడు. ఇదనమాట నారీ స్తనభర నాభీదేశం దృష్ట మాగా మోహావేశం. అంత వ్యామోహం పట్టుకుంది ఆ శరీరం మీద ఆయనకి. అందుకని ఏం చేశాడు తెలిసిన, పడవల వాళ్ళు ఎవరైనా యువతల నుంచి అవతలకు తీసుకెడతారేమో అని చూస్తే పడవలన్నిటికీ ఇనప సంఖ్యళ్ళు ఉన్నాయి. ఆ ఇనప గొలుసులు ఒడ్డు మీద ఉన్న మరో పెద్ద రాడ్డుకి తగిలించి తాళం కూడా వేసుకుపోయారు వాళ్ళు, ఎవరన్నా చీకట్లో పడవలు ఎత్తుకుపోతారేమో అని. కాబట్టి ఇప్పుడు పడవలు లేవు, పడవలను ఎక్కించి అవతల ఒడ్డుకు తీసుకెళ్ళే వాళ్ళు లేరు. ఏం చేయాలి? ఇంతలో వరదలో ఓ శవం కొట్టుకొస్తుంటే అమాంతంగా శవం మీదకు దూకి దాని మీద ఎక్కి చేతులతో తొడ్డేసుకుని ఆ వరదలో నానాయాత్ర పడి అవతల ఒడ్డుకు వెళ్ళిపోయాడు. మొత్తం మీద ఆయనకు ఆయు ఉంది గనక అంత వరదలో కూడా శవం ఎక్కి అవతల ఒడ్డుకు వెళ్ళగలిగాట. ఎలా వెళ్ళాడో చెప్పలేం, ఆయనే చెప్పుకున్నాడు, చచ్చి చెడే అవతల ఒడ్డుకు వెళ్ళాను అన్నాడు ఆయన. ఇంత సాహసం ఎవడన్నా చేస్తాడా? అసలు శవాన్ని చూస్తేనే భయం. జుగుప్సాకరమైన శవం ఎక్కి దాని మీద ఎక్కి చేతుల్నే తొడ్లు కింద ఎలా ఉపయోగించి అతి కష్టం మీద అవతల ఒడ్డు చేరి శవాన్ని వదిలి ఆ గట్టెక్కి మొత్తం మీద అత్తారింటికి వెళ్ళాడు. ఆయనకి అవధానులండి, ధారణాశక్తి బాగా ఉన్నది. అందుకని చీకట్లోనే ఎప్పుడో 16 రోజులుండి చూసినటువంటి అత్తవారింటికి వెళ్ళిపోయాడు. కోట దగ్గరికి వెళ్ళాడు. ఇక ఆ పూట వర్షం కురుస్తున్నది, కుంభవృష్టి అన్నమాట. ఓ భయంకరమైన వాతావరణం వచ్చేసింది. పిడుగులు పడుతున్నాయి, ఉరుములు ఉరుముతున్నాయి, మెరుపులు మెరుస్తున్నాయి. వర్షం ఏనుగు తొండంతో నీళ్లు కొడుతూ ఉంటే నేల మీదకి ఎలా ఉంటుందో అంత వేగంగా కురుస్తున్నది. ఆ వర్షంలో తడిసి ముద్దయిపోతూ ఈ జుట్టంతా కిందకి వేళ్లాడుతూ ఉండగా, ముఖం మించి నీళ్లు కారిపోతూ ఉండగా అతి కష్టం మీద కోట దగ్గరికి వెళ్ళాడు. కోట చుట్టూత 28 అడుగుల కాంపౌండ్ వాళ్ళు ఉన్నది ప్రాకారం. ఈ ప్రాకారం దాటి లోపలికి వెళ్ళాలంటే దానికి ఒకటే సింహద్వారం. వర్షం అవడం వల్ల సింహద్వారానికి లోపల తలుపులు వేసుకుని కాపలా వాళ్ళు కూడా లోపలికి వెళ్ళి నిద్రపోవడం మొదలెట్టారు. ఇప్పుడు ఈయన లోపలికి ఎలా వెళ్ళాలి? తలుపులు తట్టినా కాపలా వాళ్ళు రారు. ఈ ఉరుములు మెరుపులు గందరగోళంలో ఈయన ఎంత గింజుకున్నా ఇక్కడి నుంచి శబ్దం లోపలికి వెళ్ళడంలా. అసలు మామూలుగానే ఇంట్లో కొంతమంది నిద్రపోతే తలుపులు భద్రపెట్టినా లేవరాయి. అటువంటిది వర్షంలో ఈ కాంపౌండ్ వాళ్ళ దగ్గర కొట్టే శబ్దం లోపల ఎక్కడో నిద్రపోతున్న వాళ్ళకి ఎలా వినబడుతుంది? నేను ఎలా లోపలికి వెళ్ళాలనుకున్నట్ట. ఈయన ఈయనకి ఒకటే లోపల బెంగ, మా ఆవిడ లేకపోతే నేను బతకలేను బాబోయ్, ఆవిడోయ్, ఆవిడ, ఆవిడోయ్, ఆవిడ అనుకుంటున్న ఈయనకి ఆ కోట గోడ మీద నుంచి కిందకు ఒక తాడు కనపడింది. అమ్మ దేవుడు నా మరాలించి ఈ గోడ మీద నుంచి ఒక తాడు చూపించాడు అనుకుని ఆ తాడు గట్టిగా పట్టుకుని అవతల ఒడ్డుకి దూకేశాడు. మొత్తం మీద గోడ ఎక్కాడు. అసలు 28 అడుగులు గోడ ఈ తాడు పుచ్చుకుని చకచకలయ్యా, ఎలా ఎక్కాడో తెలియదు అనమాట. నిజంగా గోడలు ఎక్కేవాళ్ళు, కొండలు ఎక్కేవాళ్ళు కూడా ఎక్కలేరు. అప్పుడున్న కామం వల్ల గోడెక్కి మళ్ళీ అవతల ఒడ్డుకి ఈ తాడే వేసుకుని దూకేశాడు కిందకి. ఇప్పుడు లోపలికి వెళ్ళాడు. వాళ్ళ ఆవిడ తాను ఉన్న గది 16 రోజులు ఉండడం వల్ల ఈయనకి గుర్తే ఈ చీకట్లోనే వెతుక్కుంటూ వాళ్ళ ఆవిడ నిద్రపోయే గది దగ్గరికి వెళ్ళి డుబుకు డుబుకొని కొట్టాడు. గాఢంగా నిద్రపోతున్న రత్నావళి ఉలిక్కిపడి మా ఇంట్లో వాళ్ళు ఎవరో తలుపు తడుతున్నారేమోనని తలుపు తీసి చూడగా ఎదురుగుండా గుడ్డిదీపపు కాంతిలో జుట్టిలా విరబోసుకుని నీళ్లు కారిపోతూ ఉండగా ఓహోని వణుక్కుంటూ రత్నావళి రత్నావళి మై ఆయ మయ్య మై ఆగయా అన్నట్ట. ఈవిడికి ప్రాణం పోగయ్యా అయిపోయిందో దెబ్బకి. చీకట్లో ఆయన తొడగానే ముందు పిశాచం అనుకుంది. హఠాత్తుగా ఎంత మొగుడైనా చీకట్లో వర్షంలో తడిసి వచ్చి తలుపు తడితే సుందరి అని పిలిస్తే అవతల ఆవిడకి మతిపోదు. ఆవిడ ఒక్క క్షణం మతిపోయి ఆ తర్వాత భర్తను గుర్తుపెట్టి అయ్య బాబోయ్ ఈ వర్షంలో అసలు ఎలా వచ్చారండి అని అడిగింది. ఆయన జరిగిందంతా చెప్పాడు. శవం ఎక్కాను, యువతల ఒడ్డుకు వచ్చాను, ఇక్కడికి వచ్చాను, కోట తలుపులు వేసి ఉన్నాయి, అక్కడ ఒక తాడు దొరికింది, తాడు పుచ్చుకుని వచ్చానడగానే కోట గోడకి తాడెలా వెళ్ళాడుతుందండి అని. ఆ తర్వాత ఆయన శరీరం చూస్తే శరీరం అంతా రక్తమయం. ఈ రక్తం ఎలా వచ్చిందంటే ఏమో అన్నాడు ఆయన. ఆవిడ రత్నాల దీపం పుచ్చుకుని కోటగోడ దగ్గరికి వచ్చి చూసింది. తాడు తాడు అంటాడు మా ఆయన, కోటగోడ నుంచి తాడు ఎలా వెళ్ళాడుతుందో చూస్తే తాడు కాదు పెద్ద కొండ చిలువ. ఆ కొండ చిలువ కంగారులో ఎలాగో ఆ కోటగోడ పైకి పాకి గట్టిగా పట్టుకుంది. దాన్ని పట్టుకుని ఆ తోక పుచ్చుకు దూకాడు. ఆ దూకడంలో తోక తెగిపోయి ఆ రక్తం ఒంటికి అంటుకుందిట. అది కూడా తెలియలేదు మాయదారి గొడవ. ఆవిడకి నిజంగా మతిపోయిందండి, పిచ్చెక్కిపోయింది ఆవిడకి. అప్పుడు ఆవిడ ఏమందో తెలుసా, ఈ రామ మీద పెట్టిన ప్రేమ రాముడి మీద పెట్టింటే మీ జీవితం ఎప్పుడో బాగుపడేది కదండి అంది. ఏమండి నా శరీరంలో ఏమున్నది, ఇవాళ నవయౌవనంలో ఉండడం వల్ల కాస్త అందంగా ఎర్రగా బుర్రగా కనపడుతున్నాను, అవయవాలన్నీ సౌష్ఠవంతో మీకు దృష్టికి ఆనందం కలిగిస్తున్నాయి, రేపు వార్ధక్యంలో చూడండి అని ఒక్కసారి మనకి భక్త తుకారం సినిమాలో పాడతాడే ఘంటసాల వారు ఒక్కసారి ఆ సీన్ దృశ్యం తెచ్చుకోవాలన్నమాట. నిజంగా ఆ మధ్యన చెన్నైలో అవధానం చేశాను. చాలా ఏళ్ళు అయిపోయింది. అప్పుడు గవర్నర్గా రోసయ్య గారు ఉన్నారు, ఆయన అధ్యక్షుడిగా అక్కడ అవధానం చేయించారు. ఆ అవధానం చూడడానికి ఒక ఆవిడ వచ్చింది. ఆ ఎదురుగుండా కూర్చుంటే ముత్తైదు బాగా ఒడిలి వణుకుతున్న ఆవిడని చూశాను. ఆఖరిని వచ్చాక ఆవిడ రెండు చేతులు పుచ్చుకుని అద్భుతంగా ఉందండి అవధానం అంది. ఇంతలో అవధానం చేయించిన కృష్ణారావు గారు అన్నారు, ఈవిడ కాంచన అండి, సినిమా హీరోయిన్ అండి అన్నారు. నాకు మతిపోయింది ఆవిడ చూస్తే, అంత ముసలావిడ అయిపోయినట్టు అయిపోయింది. ఇంత బొట్టు పెట్టుకుని వచ్చింది ఆవిడ. ఆహా అమ్మ ఎటువంటి సినిమాలు తల్లి మీవి, అందులో భక్త సుఖారాములు మీ గురించి వర్ణించిందంతా ఇప్పుడు ఇలా కనపడుతుంది అనుకున్నాను నేను. నిజంగా అప్పుడు పద్యం కూడా చెప్పాను ఆవిడ మీద. చాలా రోజులు అయిపోయింది ఆవిడ రూపం చూస్తే నాకు మతిపోయింది అనమాట. నడుము వంగగా నీ వడలు కృంగగా, నడుము వంగగా వడలు కృంగగా, నడువలేని నీ బడుగు జీవితము వడవడవడకునులే, ఆశలు రేపే సుందర దేహం అస్థి పంజరం మౌనులే అంటాడే. ఆ దృశ్యం కళ్ళ ముందు కనపడుతుందన్నమాట నాకు. మహానుభావులు రాసిన వాళ్ళు అంత బాగా రాశారు. మన శరీరం వాళ్ళు ఎలా ఉందనుకుని ఊ విర్రవీగిపోతామే, కళ్ళు మూసి తెరిచేలోపు ఈ విర్రవీగిన శరీరం కర్రల మీద పడుకోబెట్టి తీసుకుపోయే పనికిమాలిన శరీరం అవుతుంది. అందుకని బుర్రతో కొంచెం ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళ వెంట పడకుండా ఉండాలి. అజ్ఞానంలో ఈ వ్యామోహంలో పడిపోతాం. అందుకే ఆవిడ ఏమంది, వెర్రాడా ఈ శరీరం ఏమున్నది, ఇవాళ కాకపోతే రేపైనా పోయి అస్థిపంజరం, ఇది మాంసం, ఇది ఈ రామా రామా అని నా వెంట పడే బదులు రాముడి వెంట రామా రామా అని పడింది. సంస్కృతంలో రామ అంటే రాముడు, రామ అంటే స్త్రీ అనర్థం. ఆకారాంత స్త్రీలింగంలో రామ అనే శబ్దమునకు స్త్రీ, స్త్రీ మీద పెట్టే మోహం రాముడి మీద పెట్టండి అంది.
వెంటనే ఆయనకి కళ్ళు విచ్చుకున్నాయి, జ్ఞానోదయం అయ్యింది. రెండు చేతులు జోడించి భార్యకి దండం పెట్టాడు, నువ్వే నా గురువువి, ఇంతకాలం కన్ను మిన్ను గానక కామంతో నీ వెంటపడి నీ శరీరమే సర్వం అనుకున్నాను, అటువంటి నన్ను రాముణ్ణి తలుచుకోమన్నావు, ఇదిగో వెళ్ళిపోతున్నానన్నాడు. మళ్ళీ భార్య మొహం చూస్తే ఒట్టు, కానీ రత్నావళి నా గురువు, నా భార్య నాకు జ్ఞానోపదేశం చేసింది అని తులసీదాసు రామచరిత మానస్సు అనే తన కావ్యంలో రాసుకున్నాడు పాపం. ఇక వెళ్ళిపోయాడు, వెళ్ళడం మళ్ళీ భార్య మొహం చూస్తే ఒట్టు. పాప ఆవిడ ఏడ్చింది, అయ్యో ఎంత పెద్ద పొరపాటు చేశాను, మా ఆయన్ని బాధ పెట్టాను, ఈ మాట వల్ల ఇక ఆయన దొరకడేమో అనుకున్నది. నిజంగా మళ్ళీ దొరకలేదు కదండి పాప ఆయన, వైరాగ్యం అప్పుడు లభించిందనమాట. వెళ్ళి యమునాథ దగ్గరికి వెళ్ళి నా శరీరాన్ని ఏం చేస్తావో అది చెయ్యి అని యమునులో దూకేశాడు. భయంకరమైన యమునులో సాహసంతో దూకాడు. రాముడి అనుగ్రహం ఉన్నది ఆయనకి, అక్కడ యమునలో దూకిన ఆయన కాశీలో తేలాడు. ఇందాక మీకు ప్రభుదత్త బ్రహ్మచారి ఎలా తేలాడో అలా తేలాడు. కాశీలోకి వచ్చాక విశ్వేశ్వర దర్శనం చేసుకుని డుంటి విఘ్నేశ్వరాదులను చూసి అక్కడ ఆశ్రమం కట్టుకున్నాడు. ఇప్పటికి కూడా అక్కడ తులసి మానస మందిర్ ఉంది, తులసీదాసు రామాయణం రాసిన స్థలం ఉంది, అక్కడ అక్షయవటం అని ఉంటుందే, ఆ అక్షయవట వృక్షం కిందే తులసీదాసు గారు రామాయణం చెప్పాడు. ఆయన ఎప్పుడు రామాయణం చెప్పినా, నేను ఒక స్త్రీ వ్యామోహంలో పడిపోయిన సమయంలో నా భార్యయే నాకు కన్ను విప్పు కలగజేసింది, కాబట్టి నా గురువు మా ఆవిడ అంటాడు ఆయన. ఆయన ఈ శ్లోకం ఎప్పుడూ చెప్పేవట, నారీ స్తనభర నాభీదేశం దృష్ట్వా మాగా మోహావేశం ఏతన్ మాంస వసాది వికారం మనసి విచింతియ వారం వారం. ఈ శ్లోకం తరచుగా చదువుతూ ఉండేవాడు ఆయన. ఆ తర్వాత ఆ మహాత్ముడు ఎటువంటి వాడయ్యాడో తెలుసుగా మీకు. ఒక్కసారి జ్ఞానుల మనస్సులో ఇటువంటివి పడ్డాయంటే వాళ్ళు యావజ్జీవితం లోకానికి ఉపయోగపడే యోగులు అవుతారు. ఆయన రాగి విరాగి అయి భోగి కాస్త యోగి అయి తులసీదాసు రామచరిత మానసు అందించాడు, ఒక సద్గురువు అయ్యాడు. ఇలాంటి వాళ్ళందరినీ మనం ఆదర్శంగా తీసుకోవాలి. వీళ్ళందరూ ఇలాంటివి నిరంతరం చదివిన వాళ్ళే. అందువల్ల వినడమే కాకుండా యోగుల చరిత్ర ద్వారా ఓహో మనకి కూడా ఎంతో కొంత మోహం ఉన్నది, ఈ మోహం నుంచి బయటపడాలి. సంసారంలో ఉండడం తప్పు కాదు, సంసారంలో ఉంటూ కూడా సంసారంలో వ్యామోహం లేకుండా ఉండాలి. గృహస్థాశ్రమం చాలా గొప్పది, ఆశ్రమమును వికారము లేకుండా నడుపుకోవాలి. ఆశ్రమంలో అందరూ ఉండడంలో అలా ఉండాలి. వశిష్ఠాదులంతా మరి భార్యలతో లేరా? అగస్త్యుడు భార్యతో లేడా? విశ్వామిత్రుడు భార్యతో లేడా? గౌతమ మహర్షి అనసూయ తన భార్య అహల్యతో పాటు లేడా? అనసూయతో అత్రి మహర్షి లేడా? వాళ్ళను చూచి ఆదర్శ జీవితం గడపాలి అని లోకానికి సందేశం ఇస్తూ, నాయనా శరీర వ్యామోహం విడిచిపెట్టు అన్నాడు ఆయన. దానికి వెళ్ళి వెంటనే ఏం చెప్పాడు, శరీర వ్యామోహం విడిచిపెట్టడం అంటే అసలు స్త్రీ మోహం చూడకుండా వివాహం చేసుకోకుండా అందరూ సన్యాసులు అవ్వడం అనుకుంటావేమో పిచ్చాడా, అలా కాదురా అని చెప్పడానికి నాలుగవ గేయంలో నళ్ళి నీ దళ్ళగత జలమతి తరళం తద్వజ్జీవితం అతిశయ చపలం విద్ధివ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతంచ సమస్తం అన్నాడు ఆయన. మన జీవితం ఎటువంటిది, చపలమైనది. చపలము అంటే నిశ్చలత్వంతో లేనిది, చపలత్వంతో ఉండునది అనేదానికి ఎప్పుడూ కదులున్నది. తామరాకును చూశారు కదా, ఇది నీళ్లలోనే పుడుతుంది, అయినా నీటి బిందువు దాన్ని అంటుకోదు. తామరాకు మీద నీటి పొట్టేస్తే ఆ తామరాకు ఎటు కదిలితే బిందువు అటు కదులుతుంది. కావాలంటే చూడండి మీరు ఈసారి, తామరాకు మీద ఒక నీటి బిందువు వెయ్యండి, ఆ బిందువు కదులుతూ ఉంటుంది, దాన్ని అంటుకోదు, ఆ తామరాకు దాన్ని పీల్చుకోదు, ఈ నీటి బిందువు మాత్రం కదులుతుంది. మన జీవితం కూడా అంతే, చపలమైనది మన జీవితం. ఇవాళ ఇలా ఉంటుందనుకుంటే రేపేం ఉండదు, నిన్నగాక మొన్న పుట్టినట్టుంది నాకు, అప్పుడే చూస్తూ ఉండగా ఎంత వయసు వచ్చేసింది, చూస్తూ ఉండగా అప్పుడే నాకు బతికేళ్ళు వచ్చేసాయి. చూసారా యౌవనంలోకి అడుగు పెట్టేశాం, కాబట్టి మనిషి శరీరం క్షణాల మీద వెళ్ళిపోతుంది. చూస్తూ ఉండగానే పాపం అక్కడ ఉన్నారు వెనకాతలకు ఆయన, ఆయనకి 80 ఏళ్ళు వచ్చేసాయి అప్పుడే. నిన్నగాక మొన్న రిటైర్ అయ్యాను, జూనియర్ లెక్చరర్ తెలుగు లెక్చరర్ అనుకున్నాడు ఆయన, అప్పుడే 81 ఏళ్ల వయసులోకి అడుగు పెట్టాడు ఆయన. మా శర్మగారు చూడండి, సుశర్మ గారు అప్పుడే 52 ఏళ్ల వయసులోకి అప్పుడే అడుగు పెట్టేశారు ఆయన, ఇంక కొద్ది రోజులు రిటైర్ అయిపోతున్నారు. కళ్ళ ముందు అందరూ అలా వెళ్ళిపోతున్నాం, తెలియక మనమేమనుకుంటున్నాం, పుట్టినరోజు పండుగ వచ్చింది ఆహాహా అనుకుంటున్నాం. పండుగ కాదు, మన జీవితం దండగా అయిపోతుంది. రోజు రోజుకి మన జీవితంలో ఆయువు తరిగిపోతోంది, మృత్యువు దగ్గర అవుతోంది. నిత్యం సన్నిహితో మృత్యు, మృత్యువు పక్కకు వస్తున్నాడు, మనం వెళ్ళిపోతున్నాం. ఇది తెలియక రోజులు గడుస్తున్నాయి. అమ్మయ్యా అనుకుంటున్నావు, వారి పిచ్చాడా, నీ జీవితం నళిని దళ జల గతిం అతి తరళం అన్నాడు ఆయన. తామరాకు మీద నీటి బొట్టులాగా ఎప్పుడూ నిశ్చలత్వంతో ఉండదు, కదులుతూ ఉంటుంది, క్షణాల్లో అవి వెళ్ళిపోతుంది. మీరేం కంగారు పడక్కర్లా, ఇప్పుడు ఇలా ఉంటారా రేపు పొద్దున, ఆ తర్వాత మళ్ళీ ఓ 10 ఏళ్ళ తర్వాత వచ్చాక గురువుగారు మీరేనా అండి అని ఇలాగా గొడ్ల గోపు కళ్ళ తోడేసుకు చూడాలి. ఆ తర్వాత ఇంకా కొంతకాలం పోయాక మీరెవరో నాకు గుర్తులేరు, ఆప్ కౌన్ హై అంటారు. ఏదో మహానుభావులు కనుక, ఇంకా మళ్ళీ రామచంద్రరావు గారు లాంటి వాళ్ళు, వాళ్ళు కారణ జన్ములు అంటారు వాళ్ళు. అందుకే వయస్సు పెరుగుతున్న భగవంతుడు ఇంద్రియముల విషయంలో ఏమాత్రం ఇబ్బంది పెట్టడంలా నేను చాలామంది చూశానండి. జీవితం పవిత్రంగా గడిపిన వాళ్ళు వార్ధక్యంలో కూడా, వార్ధక్యంలో ఉండే బాధలకి దూరంగా ఉంటారు. అటువంటి వాళ్ళని కొద్దిమందిని పక్కన పెట్టండి, సాధకుల్ని కొంతమందిని పక్కన పెట్టండి, జీవితం వ్యసనాల పాలు చేసుకున్న వాళ్ళు, ఎలా గడపాలో అలా గడపని వాళ్ళు, తిండి మీద నియంత్రణ లేని వాళ్ళు, శరీర వ్యాయామం లేని వాళ్ళు, భగవత్ సంబంధమైన కథలు వినని వాళ్ళు, వార్ధక్యంలో వీళ్ళు పడే బాధలు అంత ఎంత కాదు. అందుకే జీవితం ఆరోగ్యంగా ఉన్నప్పుడే సఫలీకృతం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మీరు చేస్తున్నది అదే, చక్కగా భగవత్ కథలు వింటున్నారు, మీరు చేసే డ్యూటీ మీరు చేస్తున్నారు, దీంతోపాటు ఆహార నియంత్రణతో ఉండాలి. జీవితం వార్ధక్యంలో సుఖంగా ఉండాలంటే ముందు ఉండవలసింది ఆహార నియమం అట. ఆహారం దగ్గర ఇష్టం వచ్చినట్టు దొరికింది కదా అని తినేయకూడదు. ఇంతంత పిండి వంటలు చేయించు తినేసి శరీరానికి ఏమాత్రం కదల్చకుండా అలా స్కూల్కి వెళ్ళి రాగానే మంచం మీద డబుక్కును పడుకుంటే అప్పుడు గుండ్రంగా గుమ్మడికాయలా బొజ్జ పెరుగుతుంది. అప్పుడు ఆ పెరిగిన బొజ్జకి ఏదన్నా వస్త్రం కడితే గుమ్మడికాయకి వస్త్రం చుట్టినట్టుగా ఉంటుంది. దానివల్ల ఏమిటి ఉపయోగం మనకి? కొన్ని జాగ్రత్తగా వినాలి. మనుషులు యోగాభ్యాస తత్పరులు అవ్వాలి. శరీరాన్ని నిరంతరం యోగాసనములతో సులువుగా అట్టే పెట్టుకోవాలి. శరీరం పెరగకుండా చూడాలి, బొజ్జ పెరగకుండా చూడాలి, వ్యాయామం చెయ్యాలి, నడవాలి, ఆలోచన ఎప్పుడూ పవిత్రంగా ఉండాలి. యోగులు ఎప్పుడూ మానసికంగా పవిత్రంగా ఉంటారు. ఆరోగ్యంబు ఆరోగ్యంబు అనిష్ఠురత్వము వపుసులౌల్యమున్ ఇంద్రియ గ్రామం బించుకలేకనుండవలయును ప్రాప్త యోగారంభుండగువానికి ప్రథమ చిహ్నంబుల్ నరేంద్రోత్తమ. ఈ మధ్యకాలంలో అందరూ మేము యోగం చేస్తున్నాం యోగం చేస్తున్నాం అంటారే, నిజంగా యోగి అయితే ఎలా ఉంటాడు? ప్రాప్త యోగారంభుండగువానికి, యోగాభ్యాసము పొందినటువంటి వాడు యోగాభ్యాసం చేయగా చేయగా వాడు యోగి అవుతాడు. అలా యోగి అయితే వాడికి మొదటి లక్షణములు ఏమిటట? ఆరోగ్యం బాగుంటుంది, గ్యాస్ ట్రబుల్స్ ఇంకేవో ట్రబుల్స్ రావు, ఆరోగ్యం బాగుండాలి. అనిష్ఠురత్వం, శరీరం కఠినంగా ఉండదు, మృదువుగా ఉంటుంది. అలౌల్యంబున్, వస్తువుల మీద వ్యామోహం ఉండదు. ఎప్పుడు చూసినా కుర్చీల్లో కూర్చోవడం, సీరియల్స్ చూసుకోవడం, వేళ కింద తినడం, టెన్షన్గా పింఛన్ వస్తుంది కదా అని వంకాయ కూరలు తెచ్చుకుందామా, ఇంకోటి తెచ్చుకుందామా, తిందామా, ఇటువంటి వ్యామోహాలు ఉండవు. బ్రతకడానికి తింటాడు కానీ తినడానికోసం బ్రతకడు. అసలు ఏ వస్తువు మీద వ్యామోహం ఉండదు. వపుః కాంతియున్, ముఖంలో మంచి కాంతి వర్చస్సు ఉంటుంది. ఒక్కొక్క మనిషిని చూడగానే వాడు ఏం అందంగా ఉండడా అయినా మనకి అట్రాక్షన్ కలుగుతుంది, నమస్కరించాలనిపిస్తుంది. దానికే శరీర కాంతి అని పేరు. తర్వాత సౌరభ్యంబును, శరీరం నుంచి దుర్వాసన రాదు. మూత్ర విచారాల్పత్తము, మలమూత్రాలు ఎక్కువ విసర్జించడం, చీటికి మాటికి బాత్రూమ్కి వెళ్ళవలసిన అవసరం రాదు. ఇవన్నీ యోగాభ్యాసము చేసిన వారికి మొదటి చిహ్నములట. క్రమక్రమంగా వాడు యోగి అయితే మృత్యువుని కూడా జయించగలుగుతాడు. అలా జయించాలంటే వాడు యోగి కావాలి, శరీర వ్యామోహం తగ్గించుకోవాలి, వ్యాయామం చెయ్యాలి, ఆహార నియమం పెట్టుకోవాలి, ఇంద్రియ వ్యామోహం తగ్గించుకోవాలి, సాధ్యమైనంత వరకు ఇందాక చెప్పినట్టుగా కాంత కనకము మొదలైనటువంటి వాటి మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా ఉండాలి. ఇలా ఉన్నటువంటి వాడి జీవితం తామరాకు మీద నీటిలాగా చంచలమైనప్పటికీ, ఆయువు తక్కువగా ఉన్నప్పటికీ, ఇవాళ కాకపోతే రేపైనా వీడు శరీరం విడిచిపెట్టేవాడైనప్పటికీ మళ్ళీ ఇటువంటి జీవితం పొందడు, దౌర్భాగ్యపు జీవితం పొందడు, పునర్జన్మ ఎత్తకుండా ఉంటాడు. ఒకవేళ జన్మ ఎత్తినా ఈ జన్మలో తన ఆయువుని తన నియంత్రణలో ఉంచుకునే మార్కండేయుడో లేక ఇంకోడో అలాంటి వాళ్ళ స్థాయికి చెందుతాడు. కాబట్టి అనుక్షణము జీవితం చపలమైనది అని గ్రహించు. జీవితం అతిశయ చపలం అన్నాడండి, మరి మామూలుది కాదట, అనుక్షణికం, క్షణాలలో వెళ్ళిపోయేది. ఈ క్షణంలో ఉన్నవాడు ఇంకో క్షణంలో ఉంటాడనే నమ్మకం లేనటువంటి దానికి అతిశయ చపలం అని పేరు అన్నమాట. ఎంతోమందిని మనం కళ్ళెదురుగుండా చూడలా. ఒక ఆయన ఉపన్యాసానికి వచ్చేవాడు రోజు, మేమిద్దరం కలిసి మా చిన్నప్పుడు, నాకు ఒక 8 ఏళ్ళు, ఆయనకు ఒక 14 15 ఏళ్ళు ఉంటాయి, నాకంటే కొంచెం పెద్దవాడు. రోజు కన్యకా పరమేశ్వరి సత్రంలో ఏదో వేదాంతోపన్యాసాలు జరుగుతుంటే వెళ్ళేవాళ్ళం, ఇద్దరం కలిసే వెళ్ళామండి. మర్నాడు తిరిగి వస్తే నాతో పాటు కూర్చోవలసిన అబ్బాయి కనపడలేదు. రోజు నాతో పాటు నా మిత్రుడు వచ్చేవాడు, వీడు రాలేదేమిటి అన్నాను. నా చిన్నప్పుడు జరిగిన ఒక సంఘటన మీకు చెబుతాను అన్నమాట. అంటే నిన్న రాత్రి పురాణం అయిపోయాక శనగలు పెట్టారు, ఈ శనగలు తింటుంటే శనగ్గింజ గొంతుకు కట్టడం పడి ఇంటికి వెళ్ళేలోపు చచ్చిపెట్టాకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు నాకు రోజు ఆ పురాణానికి పెడుతున్నప్పుడల్లా వాడే గుర్తుకొచ్చేవాడు, ఆహా నిన్నున్నాడు ఇవాళ లేడు, ఈ క్షణంలో ఉన్నాడు ఇంకో క్షణంలో లేడు. భాగవతంలో ప్రథమ స్కంధంలో పద్యం ఉంది, ధర్మరాజు విదురుడితోటి నిన్న ఆడుచుండే నేడు లేడు అంటాడు. చిన్న ఒక ఆట వెలదులో చివరి పాదం, నిన్నదాకా నాతో మాట్లాడుతూ ఉన్నాడు మా నాన్న, ఇవాళ లేడు అంటాడు ధృతరాష్ట్రుడి గురించి. ఉండరంతే, ఎంతోమంది మన కళ్ళ ముందు వెళ్ళిపోయారు. నాన్నగారు వెళ్ళిపోయారు, తాతగారు వెళ్ళిపోయారు, బామ్మగారు వెళ్ళిపోయారు, ఇవాళ మనం ఉన్నాం, రేపు మనం వెళ్ళిపోతాం, ఇవాళ బతికుండగా దండేశారు, రేపు పొద్దున ప్రేమ ఉంటే పద్మాకర్ గారు శంకర వాంగ్మయం గురించి చెప్పారు పాపం అని ఓ పటానికి దండ వేస్తారు. పుణ్యాత్ములు ఉంటేను, పాపాత్ములు ఉంటే ఆ దండ కూడా పటానికి కూడా వేయరు. కాబట్టి ఎందుకు చెప్తానంటే, నేను ఇవాళ ఉన్నవాడు ఏ క్షణంలో ఏం జరుగుతుందో మనకు తెలియదు. మానవ జీవితం అత్యంత చపలమన్నమాట. నీటి బుడగ టుపుక్కును పేలిపోయినట్టుగా పేలిపోతుంది వీడి జీవితం పాపం. ఆ తర్వాత ఇంకేం అవసరమండి? ఇప్పుడు ఇవాళ వేళకి టీ కావాలి, కాఫీ కావాలి, టిఫిన్ కావాలనిపిస్తుందే. మా ఇంట్లో ఫోటోల్లో కొంతమంది ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు. వాళ్ళని చూసినప్పుడల్లా నాకు మధ్య మధ్యలో ఒక చిన్న ఆలోచన వస్తున్నారు, అటు పిచ్చి ఆలోచన, నీకు ఇంక టీ అక్కర్లేదే, ఎప్పుడు రైల్లో మన ఇద్దరం కలిసి ప్రయాణం చేసినా చాయ్ వాలా చాయ్ అని ఎవడన్నా అమ్ముకొస్తే ఓ టీ అని పిలిచేవాడు. ఇప్పుడు వాడికి టీ అవసరం లేదు, ఇప్పుడు వాడికి కాఫీ అవసరం లేదు, రూమ్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. కన్ను మూసి తెరిచేలోపు వాటి అవసరాలకు దూరంగా అతీతంగా వెళ్ళిపోతున్నారు. అయినా బతికున్న రోజుల్లో మాత్రం నేను ఇక్కడే ఉంటాను, నేను చావను, ఉప్పల్లో నాకు ఇల్లుంది, నాకే తిప్పల్లేవు. నా కొడుకు సైంటిఫిక్ ఆఫీసర్, ఇంకో కొడుకు ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, నా కూతురు డాక్టర్, నేను గొప్ప యాక్టర్ అనుకుంటాడు ఈ పిచ్చాడు. రేపు పొద్దున వీళ్ళు ఎవరన్నా మనతో రమ్మంటే వస్తారు, ఒక్కడు రాడు. ఇల్లాలు రాదు, మిత్రుడు రాడు, కుటుంబం రాడు. అయినా దీనిని శాశ్వతం అనుకుంటున్నావు రా వెర్రాడా అనుకోకు. నీ శరీరం అత్యంత చపలమైనది, ఇది తామరాకు మీద నీటి బొట్టు లాంటిది. ఈ లోకంలో ఏ క్షణమూ నీకు సంతోషం లేదు, సంతోషం తక్కువ, దుఃఖం ఎక్కువ. అందుకే లోకం శోకహతంచ సమస్తం, సమస్తం లోకం శోకహతం అన్నాడు ఆయన. వాళ్ళు వీళ్ళని కాదు, మనందరం ఎప్పుడో ఒకప్పుడు ఏడ్చేవాళ్ళమే. కాకపోతే ఒక్కొక్కళ్ళు ఎక్కువ కాలం ఏడుస్తారు, ఒక్కొక్కళ్ళు తక్కువ కాలం ఏడుస్తారు. ఎప్పుడో ఒకప్పుడు ఏడవకుండా ఎవరైనా ఉన్నారేమో ఒకసారి చెప్పండి, మీరు ఎవరైనా? నా జీవితంలో ఒక్కసారి కూడా ఏడవలేదు, దుఃఖం పొందలేదు, నా యావజ్జీవితం సంతోషంతోనే ఉన్నాను అని గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పేవాడు ఎప్పుడూ ఉండడు. ఎందుకంటే ఎప్పుడో ఒకప్పుడు దెబ్బ తగిలితేనే ఏడుస్తాం, ఎప్పుడో ఒకప్పుడు భార్యామడి కోపం చప్పడాలకరతో ఎత్తి మీద కొట్టినప్పుడైనా ఏడవని భర్త ఎవరన్నా ఉన్నారా? అలాగే భర్త గారు తిడితే ఏడవని భార్య అంటూ ఉంటుందా? జీతం 10 రోజులు ఆలస్యం అయితే ఏడవకుండా ఉండేవాళ్ళు ఎవరన్నా ఉంటారా? ఉండరు, కష్టం. అందుకే ఏదో ఒక సమయములో ప్రతిజీవి శోకోపహతుడే, శోకము పొందినవాడే. ఈ శోకంతో పాటుగా వ్యాధి అభిమానగ్రస్తం. వ్యాధులు లేకుండా ఎవడుంటాడు? ఏదో ఒక రోగం లేకుండా ఎవడుంటాడు? ఎంత గొప్ప ఆరోగ్యవంతుడైన నాకు కూడా ఈ మధ్యకాలంలో వేళకి తినాలనే కోరిక కలుగుతుంది, కొద్దిగా గ్యాస్ ట్రబుల్ వచ్చింది. అంటే ఎక్కువ కాదు కానీ కొంచెం వేళకి తినాలనిపిస్తుంది అనమాట. ఏదో దేవుడు దేవుడు ఈ చిన్నదాంతో వదిలిపోయింది నాకు. ఇందులో కొంతమంది ఏకంగా షుగర్ ఫ్యాక్టరీ శరీరంలో పెట్టేసుకున్నారు కాబట్టి వాళ్ళకి అస్తమాటు బీపీ మందులు, షుగర్ మందులు వేసుకోవలసిందే. ఈ మధ్యకాలంలో ఎవరిని చూచినా మొబైల్ మెడికల్ షాప్స్, కదులుతున్న మందుల షాపులే, అందరూ మందు భయలే. మందు వేసుకునేవాడిని మందుడు అంటున్నారట. అందుకని అన్నానికి ముందు మందు, తిన్నాక మందు, కాఫీకి ముందు మందు, తాగిన తర్వాత మందు, పడుకోవడానికి ముందు మందు, పడుకున్న తర్వాత మందు ఆ ఈ లోపు మధ్యలో ఇంకేవేవో ఉంటాయి. అనుక్షణం శరీరం వ్యాధులతో ఆధులతో నిండిపోయింది. మానసిక రోగాలు, శారీరక రోగాలు, వీటి వల్ల శోకాలు, ఇవి కాక ధన వ్యామోహం వల్ల వచ్చే రోగాలు, వీటితో లోకం అంతా శోకమయం. ఈ శోకమయమైన జీవితం నుంచి బయటపడడానికి ఏం చేయాలి? భజ గోవిందం, భజ గోవిందం, గోవిందం భజ. ఆ తర్వాత మాట నేను అన్ను, ఎందుకంటే అస్తమానం అన్నందుకు మనం అలాంటి వాళ్ళమని ఆల్రెడీ బిరుదు వచ్చేసింది, మనకేం ఇబ్బంది లేదు. అలా అనుకుంటే పుణ్యాత్ములం కూడా అట మనం. కాబట్టి గోవిందుని భజించు. ప్రతిదానికి కనుక మళ్ళీ భజ గోవిందం, ఇలా ఇలా ఉంటుంది నీ జీవితం, కాబట్టి గోవిందుని సేవించు. ఇక్కడ భజ అంటే సేవించు, భజ సేవాయాం. ఆయన్ని తలుచుకో, అర్చించు, ఆయన్ని పూజించు అన్నాడు ఆయన. ఇప్పటికి మనకి 4 అయ్యాయి. ఈ 5 మొదలైనటువంటి వాటితో మళ్ళీ 3వ రోజు కూడా యథాప్రకారంగా కలుసుకుంటాం. ప్రతిరోజు 6:30 నుంచి 8:30 వరకు మన కార్యక్రమం సాగుతుంది. మళ్ళీ రేపు 3వ రోజు కలుసుకునేదాకా స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.